పొందినాడు. ఈ సభ నరసింహరాజు గారి జ్ఞాపకార్థం ఏర్పాటు చేయటమైంది. గీతాభవన నిర్మాత భక్తులు స్వయం కృష్ణుడి జీవితంలో అభివృద్ధిలోకి వచ్చి ఇంత పెద్ద భవనాన్ని నిర్మించారు. ఆయన జ్ఞాపకార్థం, స్వర్గీయ నరసింహరాజు గారి జ్ఞాపకార్థం ఈ చిన్న సమావేశానికి ఏర్పాటు చేయటం జరిగింది. ఒక పది మంది చనిపోయి జీవించుంటారు, అంటే వాడి శరీరాలు కనపడకపోయినా వాడు చేసిన మంచి పనుల వల్ల అలా మానవ జాతి హృదయాలు అలా జీవించుంటారు. కొంతమంది జీవించింది కూడా ఎవరి హృదయంలోనూ ఉండరు. కొంతమంది శరీరాలు జీవించి ఉంటాయి కానీ ఎవరి హృదయంలో వాళ్ళకి స్థానం ఉండదు. కొంతమంది శరీరాలు లేకపోయినా అనేక మంది హృదయాల్లో వాళ్ళకి స్థానం ఉంటుంది. జీవితం అంటే ఏం లేదు, జ్ఞాన ప్రేమల సమన్వయం జీవితం. ప్రేమను జ్ఞానాన్ని సమన్వయం చేసుకోవాలి. ఆ జీవితం యొక్క జీవం కూడా ఇది. అందుకే ఈ సత్పురుషుల సహవాసం, ఈ సత్సాంగత్యం. సజ్జన సాంగత్యం వల్ల మన హృదయంలో ఉన్నటువంటి సద్వస్తువు మన ఎరుకులోకి వస్తుంది. అది సత్పురుషుల సహవాసం యొక్క ప్రయోజనం. అది అయితే వస్తువు మనకి అనుభవాన్ని ఈ జన్మలైనా రాబోయే జన్మలైనా 100 జన్మల తర్వాత కూడా అనుభవం హృదయంలోనే కలగాలి. అనుభవం జరిగే ప్లేస్ మన కాళ్ళలోనే చేతుల్లోనే కాదు, హృదయంలోనూ అనుభవంలో కూడా. ఆ అనుభవాన్ని మన మనసు అందుకోలేదు, మాట అందుకోలేదు. ఇక్కడున్న వస్తువుని మాట అందుకోలేదు, మనసు అందుకోలేదు, అది అనుభవానికి అందుతుంది. అనుభవం కలిగించు అయితే అనుభవం ఎక్కడ వస్తుందంటే హృదయంలోనే వస్తుంది. అంతేగా పెంకితనం ఉండకూడదు కానీ పట్టుదల ఉండాలి. జీవిత గమ్యాన్ని సాధించడానికి పెంకితనం ఉండకూడదు. పెంకితనం వేరు, పట్టుదల వేరు. చాలా మంది పెంకితనం పట్టుదల అనుకుంటారు, దానికి దీనికి సంబంధం. పట్టుదల ఎంత మంచిదో పెంకితనం అంత చెడ్డది. పట్టుదల పాజిటివ్ సైడ్ పనిచేస్తుంది, పెంకితనం నెగిటివ్ సైడ్ పనిచేస్తుంది. పట్టుదలకు అబ్రహం లింకన్ పేరు, అమెరికా ప్రెసిడెంట్. గవర్నమెంట్ ఆఫ్ ది పీపుల్ బై ద పీపుల్ ఫర్ ద పీపుల్. 10 ఏళ్ళు చిన్నప్పుడు బిజినెస్ చేశాడు ఆయన, లింకన్ గారు. ఆయన 4 ఎలక్షన్లో పోటీ పెడితే 3 ఎలక్షన్లో ఓడిపోతా ఉండేవారు. ఆయన పట్టుదలకు గుర్తు, పట్టుదలకు గుర్తుగా అబ్రహం లింకన్ చెప్తారు. ఆ పట్టుదల ఎటువంటిదంటే విసుగులేని గొప్ప ఆత్మవిశ్వాసం గల వ్యక్తి లింకన్. ఆయన 5 సంవత్సరాలు చిన్నప్పుడు వ్యాపారం చేస్తే నష్టం వచ్చింది. నష్టం వస్తే మళ్ళీ ఎలక్షన్లో పోటీ పెట్టాడు, ఓడిపోయాడు. 38వ సంవత్సరంలో ఆయన 39వ సంవత్సరంలో భారీ పోయింది. మళ్ళీ 45వ సంవత్సరం ఆయన ఎలక్షన్లో మళ్ళీ పోటీ పెడితే మళ్ళీ ఓడిపోయాడు. లింకన్ చెప్తూ ఉండేవాడు, మనం మంచి చేయటం ప్రారంభిస్తే చెడు ఏదో వచ్చినా మనం మంచి విడిచిపెట్టకూడదని. అది లింకన్ సిద్ధాంతం. మనం చేతులు మంచి చేసే శక్తి మనకి ఉంటే విడిచిపెట్టకూడదు. అంటే చెడు ఏదో వచ్చిందని మనం చేసే మంచి మానకూడదు. ప్రజల ఆయన ఎన్నిసార్లు ఓడించినా ప్రజల మీద ఆయనకున్న ప్రేమ మటుకు ఎప్పుడూ తగ్గలేదు. అంటే మనం చేయవలసిన మనం పని చేస్తున్నాం, జరగవలసింది అలా జరుగుతుంది, మనం చేయవలసిన పని మనం చేస్తున్నాం. అంటే జరగవలసింది మనకు అనుకూలంగా ఉన్నా ప్రతికూలంగా ఉన్నా మన డ్యూటీ విషయంలో మనకు అస్థిరత చేస్తే జీవితంలో ఓడిపోతామని చెప్తాడు లింకన్. మన డ్యూటీ విషయంలో మనం పర్ఫెక్ట్గా ఉండాలి. అనుకూలంగా ఉండొచ్చింది కానీ ప్రతికూలంగా ఉండాలి. ఆయన ఇప్పుడు ఎలక్షన్లో ఓడిపోయినప్పుడు కూడా ప్రజలకు వ్యతిరేక భావాలు, నెగిటివ్ ఫీలింగ్స్ ఎప్పుడూ తెచ్చుకోకూడదు. అలాగే తర్వాత ఆయన వైస్ ప్రెసిడెంట్, అమెరికా వైస్ ప్రెసిడెంట్కి పోటీ పెడితే మళ్ళీ అందరూ ఓడిపోయాడు. నిజం రోజున ఎలా ఉండడు, ఓడిపోయిన రోజున ఎలాగే ఉంటాడు వాడి లింకన్. చివరికి అనేక ఓటములు చవిచూసి జీవితంలో అనేక అనుభవాలు పొంది వ్యక్తుల ద్వారా, సంఘటనల ద్వారా, సమాజం ద్వారా జీవితంలో అనేక అనుభవాలు పొంది ఆత్మవిశ్వాసం కించిత్తు కూడా చదవకుండా ఆయనకు 60 సంవత్సరం వచ్చేటప్పటికి అనేక ఓటముల తర్వాత అమెరికా ప్రెసిడెంట్గా ఎన్నుకోబడ్డాడు. అంటే పట్టుదలకి సంకేతం లింకన్ డిటర్మినేషన్, ఆ కృత నిశ్చయం. ఆ జీవితంలో ఆత్మవిశ్వాసం ఉండాలి, ధైర్యం ఉండాలి. ఆత్మవిశ్వాసం లేకపోతే జీవితం ఓడిపోతాం. అంటే మనకి తగినటువంటి ధైర్యం లేకపోతే, ఆత్మవిశ్వాసం లేకపోతే, ఊర్పు లేకపోతే, సహనం లేకపోతే, మనకు సహనం లేకపోతే సాత్విక ప్రవృత్తి రాదు. సాత్విక ప్రవృత్తి లేని వాడు శాంతిగా ఉండడు, సమాజానికి ఆనందాన్ని ఇవ్వలేడు. సాత్విక ప్రవృత్తికి అలవాటు పడినవాడు తాను శాంతిగా ఉంటాడు, సమాజానికి ఆనందాన్ని ఇస్తాడు. అంటే సమాజానికి ఉపయోగపడుతూ ఉంటాడు, తాను శాంతిగా ఉంటాడు, ఇతరులకు శాంతి ఇస్తాడు. ఎవడు సాత్విక ప్రవృత్తి గలవాడు మాత్రం. సత్వగుణం గుణమే,
కానీ మన గమ్యానికి గమ్యానికి దారి చూపించదు తప్పుకుంటాం. సత్వగుణం ద్వారా మూడు గుణాలని దాటగలం. అది గుణం అయినప్పటికీ మంచి గుణం, అది ఎప్పుడైనా ఊడిపోతే సరే సరే మనం ఊడగొట్టుకోకూడదు. సత్వగుణాన్ని గుర్తు తెచ్చి రాలిపోతే పర్వాలేదు, మనం గట్టిగా లాగితే మళ్ళీ క్షీణపడదు. అది సత్వగుణం చాలా ముఖ్యం జీవితంలో. సాత్విక ప్రవృత్తి మనం ప్రాక్టీస్ చేయాలి. ఏదైనా సరే ప్రాక్టీస్ చేస్తే వస్తుంది, అభ్యాసం లేకుండా ఏది రాదు. ఒకవేళ ఈ జన్మలో కొంత అభ్యాసం చేసి మనం ఫెయిల్ అయిపోయినా, ఇప్పుడు మన శరీరానికి మరణం వచ్చినా ఇబ్బంది లేదు. ఈ అభ్యాసం ఈ ప్రాక్టీస్ మరు జన్మలో కంటిన్యూ అవుతా ఉంటాయి. అభ్యాసం వల్ల మీ మనస్సు ఎప్పుడైనా ఉదయంలో ఉన్నప్పుడు సత్వగుణం ఉన్నప్పుడు దాన్ని పొడిగించుకోవడానికి ప్రయత్నం చేయాలి. మనం అహంభావాన్ని కాదు పొడిగించుకోవటం, మనస్సును కాదు పొడిగించుకోవటం, సత్వగుణాన్ని పొడిగించుకోవాలి. అది ఎప్పుడు వస్తుంది మనం చెప్పడం, ఆ గుణం వచ్చినప్పుడు దాన్ని పొడిగించుకుంటూ ఉండాలి, దాని డ్యూరేషన్ పెంచుకోవాలి. మనస్సు హృదయంలో ఎంతసేపు ఉంటుంది ఈ ప్రశ్న, మనసు హృదయంలో ఎంతసేపు ఉంటుంది? అభ్యాసం వల్ల ఎక్కువ ఉంటుంది. ప్రాక్టీస్ చేయగా చేయగా, అభ్యాసం చేయగా చేయగా ఎక్కువ ఉంటుంది. మనస్సు హృదయాభిముఖంగా ప్రయాణం చేసేది చూసుకోవాలి సాధనం ఎక్కడాన్ని. హృదయంలో ఉన్నచేపు మనస్సు ఉంటుంది, హృదయంలో నుంచి మళ్ళీ బయటకు వచ్చాక ఎలా ఉంటుంది దాని పరిస్థితి. మనస్సు హృదయంలోంచి మళ్ళీ బయటకు వస్తే అది మామూలు పరిస్థితికి వచ్చారు. హృదయంలోంచి తప్పుకుందంటే బాధ్యముఖానికి వచ్చారు. అది హృదయంలో నిలబడి ఉంటే మీకు శాంతిగా ఉంటుంది, చల్లగా ఉంటుంది. హృదయంలోంచి చెదిరిందా మళ్ళీ బాధ్యముఖానికి వచ్చేస్తుంది. హృదయం వైపు నువ్వు మనస్సు ఇదేలాగా నువ్వు ప్రాక్టీస్ అభ్యాసం చేస్తాంటే దానికి విశ్రాంతి దొరుకుతుంది. నీ మనసుకి విశ్రాంతి కావాలంటే ఎక్కడైతే శాంతి స్థానం ఉందో, ఎక్కడైతే ఆనంద స్థానం ఉందో, ఎక్కడైతే ఈశ్వరుడు ఉన్నాడో, ఆ దానికి అభిముఖంగా నీ మనస్సును కనుక పంపిస్తుంటే దానికి శాంతి జరుగుతుంది, విశ్రాంతి దొరుకుతుంది. అయితే ఒకటి, ఆ హృదయాభిముఖంగా ప్రయాణం చేసేటప్పుడు మనం ఏం చేయాలంటే, మనకి గమ్యం మీద ఎంత ప్రీతి ఉందో ఆ గమ్యానికి వెళ్ళే మార్గంలో కూడా అంతే ప్రీతి ఉండాలి. ఆ గమ్యానికి వెళ్ళే మార్గంలో మనకి ప్రీతి లేదనుకోండి తప్పనిసరిగా ఫెయిల్ అయిపోతాం. మహాత్మా గాంధీ గారు అంటూ ఉండరు, మీకు చెడుతలంపులు ఎప్పుడు నువ్వు వస్తుంది, దాని మీద పేచీలు పెట్టుకోవద్దు, వాటికి సహకరించడం మానవుండాలి. అంటే దాటితో సహకరించడం మానేస్తే పోతే చెడుతలంపులు పోతాయి. నాన్ కోఆపరేషన్, నిన్నదే చెడుతలంపులు తగ్గిపోతే సహకరించడం మానేస్తుంది. అంటే నీ హృదయాభిముఖంగా మనస్సు ప్రయాణం చేసినప్పుడు దానికి చల్లదనం దొరుకుతుంది. అంచేత హృదయంలో ఉన్నది చల్లదనం, హృదయంలో ఉన్నది శాంతి, హృదయంలో ఉన్నది ఆనందం, హృదయంలో ఉన్నది సుఖం. నీ మనస్సులో ఏదన్నా మాలిన్యాలు ఉన్నా, మనస్సులో ఏదైనా దోషాలు ఉన్నా, హృదయంలో మనస్సు ఎంతసేపు నిలబడగలిగితే అంచేపు మనస్సులో ఉన్న దోషాలు తగ్గుతూ ఉంటాయి, మనస్సులో బలహీనతలు తగ్గుతూ ఉంటాయి. ఆత్మజ్ఞానం, ఆత్మజ్ఞానం అంటే అది సామాన్యమైన విషయం కాదు, అది హృదయంలో ఉంది. చైతన్యం, చైతన్యం అన్నా పరమాత్మ అన్నా ఆత్మ అన్నా ఇవన్నీ పర్యాయ పదాలు, ఈశ్వరుడన్నా ఇవన్నీ పర్యాయ పదాలు. అంటే ఫైనల్ ట్రూత్, అది అల్టిమేట్ పరమ సత్యం, శాశ్వత సత్యం. ఆ వస్తువు తాలూకు జ్ఞానం కలిగే వరకు మానవుని దుఃఖం విడిచిపెట్టదు. ఈ లోకంలో కానీ పరలోకంలో కానీ ఎన్ని అయితే దుఃఖాలు ఉన్నాయో, అది కుటుంబ పరంగా రానివ్వండి, సమాజ పరంగా రానివ్వండి, లేదా ప్రకృతి ద్వారా రానివ్వండి, లేదా పంచభూతాల ద్వారా రానివ్వండి, ఏ రకమైన సరే దుఃఖం వచ్చినా సర్వ దుఃఖాలు ఉంచి మనిషి విడుదల పొందాలంటే ఒకటే, ఆత్మజ్ఞాన సముపాధి. ఆత్మజ్ఞానాన్ని ఎవరైతే సముపార్జించాడో వాడొక్కడు మాత్రమే సర్వ దుఃఖాల నుంచి విడుదల పొందుతాడు, రిలీజ్ అవుతాడు. మన నిజస్థితిని మనం పొందే వరకు, దాని తాలూకు జ్ఞానం మనకు వచ్చే వరకు ఏదో రకమైన దుఃఖం నేను వెంటాడుతుంది రాబోయే జన్మలో కూడా. ఇది ఒక వెలికి, నేను ఒక ఏదైనా ఏదో ఒక అసంపూర్ణత నేను వెంటాడుతూ ఉంటాను. భగవాన్ అంటూ ఉంటారు, అది ఏదో దాని వైభవం ఏదో అక్కడ ఉంది. నీ మనసులో ఉన్న గుణాలు, నీ మనసులో ఉన్న ఆలోచన, నీ మనసులో ఉన్న తలంపులు, నీ మనసులో ఉన్న కొందరతనం తీసుకుని దానికి రుద్దకం అంటాడు లోపల. ఆ చైతన్యాన్ని ఊహించలేదు, అనుభవంలోకి తెచ్చుకోవచ్చు. నీకు మన అనుభవంలో రాకపోతే వదిలేదు, తీసుకెళ్ళి నీ తొందరతనాన్ని తీసుకెళ్ళి దాని మీద రుద్దకు. నీకు తెలియకపోతే తెలియనట్టు పని ఉంది. అంతేకాదు నీ వికారాలన్నీ తీసుకెళ్ళి నీ రాగద్వేషాలని
మా మనస్సులో
లోపల చైతన్యం
ఎలా ఉంటుందేమో, అలా ఉంటుందేమో, ఇలా ఉంటుందేమో ఏమో ఊహించుకోద్దు. దాన్ని పట్టుకెళ్ళి మీ గుణాలు తీసుకెళ్ళి మీ సంకల్పకల్పాలు తీసుకెళ్ళి దాన్ని రుద్దకు.
అది తెలుసుకోకపోయినా పర్వాలేదు, ఈ పని మట్టుకు చేయి. నువ్వు అనుకున్నట్టు అది లేదు, అది ఎలా ఉందో అలా ఉంది, కానీ నువ్వు అనుకున్నట్టు లేదు.
నీ అనుకోవటాలు తీసుకెళ్ళి దాన్ని రుద్దొద్దాం. అది ఊహించేది కాదు,
వాక్కు దాన్ని వర్ణించలేదు, మనస్సు ఊహించలేదు.
అంటే నీ ఊహలను తీసుకెళ్లి దాన్ని
ఆ లోపల సర్దుకొస్తుంది, రుద్దొద్దు.
దక్షిణామూర్తి కూడా మౌనంగా ఉండి దాన్ని ఎక్స్ప్రెస్ చేశాడు. వేదం కూడా చెప్తుంది, వాక్కు వర్ణించలేదండి, మనస్సు దాన్ని తెలుసుకుందామని వెళ్ళి వెళ్ళి తెలుసుకోలేక వెనక్కి వచ్చేస్తున్నాం.
ఋగ్వేదంలో ఉంది ఒక మాట, అసలు మనం స్తోత్రం చేయగలిగింది, దాన్ని నిరంతరము స్మరించుకోగలిగింది. స్తోత్రం చేయగలిగింది హృదయంలోని పరమాత్మ ఒకటి మాత్రమే, అది మనం నిరంతరము స్మరించుకోగలిగింది. స్తోత్రం చేయగలిగినది, ధ్యానించదగినది, అది ఒక్కటి మాత్రమే. అది తప్పించి దీన్ని ఏది స్మరించినా ఏది ధ్యానం చేసినా ఇది పరిణామంలో నీకు దుఃఖం వస్తుంది. అది రూపరహితం, నామరహితం. మీరు జ్ఞప్తిలోకి తెచ్చుకోవాల్సింది అది ఒకటే లెటండి. అది తప్పించి మీరు ఏది స్మరించినా పరిణామంలో మీకు దుఃఖం నిద్రొస్తుంది. మీకు ఒక ఎప్పుడైనా స్తోత్రం చేయాలనుకుంటుందనుకోండి, మీరు స్తోత్రం చేయగలిగిన వస్తువు అది ఒకటి మాత్రమే. అది మీకు ఏదైనా కవిత్వాలు చెప్పాలంటుందనుకోండి, మీ కవిత్వాలు చెప్పదని ఏదైనా కవిత్వాలు అలవాటు ఉంటే, మీకు రచనలు అలవాటు ఉంటే, ఒకవేళ మీకు ప్రవచనాలు చెప్పటానికి అలవాటు ఉంటే చెప్పదగ్గర అది ఒకటి మాత్రమే. అది ఉద్యోగం చెప్పు. నువ్వు ఏ రోజు కారే ప్రతిరోజు అభ్యాసాన్ని చెయ్యాలి. ఏ రోజుకి ఆ రోజే మనం సజీవంగా ఉండాలి. ఏ రోజుకి ఆ రోజే మనం సజీవంగా ఉండాలి, అభ్యాసం ఉండాలి. ప్రతిరోజును మనం సద్వినియోగం చేసుకోవాలి. కానీ ఒకటే మర్చిపోకండి, ఈ వేదం చెప్పిన మాట, మీరు వస్తువు గమ్యాన్ని, గమ్యం మీద మీకు ఎంత ప్రీతి ఉందో, చేసే ప్రయత్నంలో కూడా అంత తీపిగా అంత తీపిగా ఉండాలి కదా వస్తువు. అది లేదని గమ్యం మిస్ అయిపోతుంది. మరి సరసరి ఎలక్షన్లు ఓడిపోయినప్పుడు ప్రజల మీద కొంచెం ఏంటి, ప్రజలు ఇలా అయిపోయారు, ప్రజలు ఏంటి ఇలా మన మోసం చేశారు, దగా చేశారు, ప్రజలను కూడా నమ్మటానికి లేదని ఇలా ఏదో అనుకుంటాడు ఓడిపోయినాడు. అప్పుడు కూడా ప్రీతి, ప్రజల మీద ప్రీతి, ఇష్టం, ఆప్యాయత వెనక నడిచిపెట్టాడు. ఆయన చేసే పని ఆలమంటలేదు, మనం చేసే పని మనం మానక్కర్లేదు. ఆయన నన్ను ఓడించడం ఆలమాంటం లేదు, వాళ్ళ మీద నాకున్న ప్రేమ నాకు మాంటం లేదు. ఎన్నోసార్లు జీవితంలో ఓటమి చూసి, ఓటమి చూసి ఆయన 60 సంవత్సరంలో ప్రచంట పొందారు కాదు. వారి పని వారు మానప్పుడు మన పని మన మానటం లెంకన సిద్ధాంతం. మనం పని మనం ఉదయపూర్వకంగా చేస్తాం. ఇది ప్రారంభంలో ఏదింటే ఎదురొస్తూ ఉంటుంది. అయినప్పటికీ మనం చేయవలసిన మంచి మనం మానకూడదు. అరే భగవాన్ దృష్టిలో ప్రారంభం లేదు, బాణమం లేదు, గంధము లేదు. శాస్త్రంలో ఏం చెప్తారంటే దేహం యొక్క ప్రారంభం విడిచిపెట్టుబడిన బాణం అంట. జ్ఞానికి కూడా ఆగామి సంచితం పోతాయి, ప్రారంభం అనుభవించాలని చాలా శాస్త్రాల్లో ఉంది. విడిచిపెట్టబడిన బాణం అని ఏది ప్రారంభం. మన చేతిలో ఉన్న బాణాన్ని విడిచిపెట్టకుండా ఉండగలం, కానీ విడిచిపెట్టేసిన బాణాన్ని మనం ఏం చేయలేము కదని. భగవాన్ ఏమన్నారంటే గమ్యము లేదు, దేహము లేదు, ప్రారంభం లేదు, బాణమే లేదు అన్నారు. జ్ఞాని దృష్టిలో మన దృష్టిలో అది జ్ఞానం యొక్క వైభవం. అంటే నువ్వు స్వచ్ఛం అవ్వాలంటే చల్లగా అవ్వాలంటాడు. శివుడు చల్లగా ఉంటాడు. శివుడు ఎలా ఉంటాడు? చల్లగా ఉంటాడు, స్వచ్ఛంగా ఉంటాడు. అంత స్వచ్ఛంగా నువ్వు అవ్వాలంటే ఈశ్వరుడు ఎక్కడున్నా నీ హృదయంలో ఉన్నాడు. నీ మనసు ఆయన సమీపంలో ఉంటూ నువ్వు కూడా అంత స్వచ్ఛంగా చల్లగా. కంఠంలో విషం ఉన్నా నెలలో పాములు ఉన్నప్పటికీ నిర్మలంగానే ఉంటాడు, స్వచ్ఛంగానే ఉంటాడు, తెల్లగానే ఉంటాడు, శాంతిగానే ఉంటాడు. ఆయన అంతర్యామి, ఆయన అంతర్యామి. ఆయన సమీపంలో ఉన్నప్పుడు నువ్వు కూడా స్వచ్ఛం అయిపోతావు, తిరిగి అయిపోతావు. నీకు ఒకవేళ బలహీనతలు ఏమైనా ఉన్నాయి రాడిపోతావు. ఆ శివుడు సాన్నిధ్యంలో ఉన్నప్పుడు వాడు భయరహితుడిగా ఉంటాడు. గరిష్ట మంత్రికి పాములకి పడవు విరోధం. ఒకసారి శివుడు మీద శివుడు కంఠంలో ఉన్నటువంటి సర్పం ఒకసారి గడుపుతుంటుంది, చూసి బాగున్నావా అని అడిగిందట. నేను బాగున్నానో లేదో చెప్తాను, ముందు శివుడి యొక్క కంఠం దిగురా అందట. ఇంకా శివుడి దగ్గర రాలేదు గడుపుతుంది. బాగున్నావా నువ్వు అని అడిగి వాడికి పాములకి ఇరవై వాడు, నువ్వు బాగున్నావా అని అడిగిందట. ఎవరినండి గడుపుతుంటుంది? నేను బాగున్నానో లేదో చెబుతాను, ముందు శివుడి కంఠం నుంచి బయటికి రా అందట. అంటే శివుడు సమీపంలో ఉన్నవాడు అంత భయరహితుడిగా ఉంటాడు.
అదే నీ హృదయంలో ఈశ్వర సన్నిధానంలో ఉన్నప్పుడు నువ్వు బహిరహితుడిగా ఉంటావు. బహిరహితుడిగా ఉంటాం కాదు, నిర్మలంగా ఉంటావు. ప్రకృతిలో నాటిపోతుంది, నీకు చలింపచేయలేదు. హృదయంలో సద్వస్తు అంటే ధ్యానింపదగినది. ఎంతకాలం అయితే నువ్వు హృదయంలో ఉండగలుగుతావో అంతకాలం నీకు మనస్సులో ఉన్న దోషాలు, మనస్సులో ఉన్న బలహీనతలు, నీ మనస్సులో ఉన్న పునర్జన్మ నేతులు వాటిలంతటా రాలిపోతూ ఉంటాయి. అంటే వాటికి శక్తి తగ్గిపోతూ ఉంటాయి. నీ మనస్సులోని దోషాలు పోయగలిగి నీ మనస్సు నిర్మలం అయ్యకూడదు. సత్పురుషులతో, మహాత్ములతో, మహర్షులతో నువ్వు సాంగత్యం చేస్తూ ఉంటే మనస్సు గంతులు 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 వేసుకుంటూ, ఉరకల ఉరకల వేసుకుంటూ హృదయం సన్నిధానంలో పరిగెడుతుంది. అట్లా నదీ ప్రవాహంగా నీకు ఎంత అక్కర్లేదట్టు నది. ఆ నదిలోని నీరు సముద్రంలోకి అలా ఒడివేడికి వెళ్ళిపోతుంది, కానీ నీరుని పట్టుకుని ఎంత అక్కర్లేదు. మనం ఇంకోసారి చూడంట ప్రవాహం చూడం. ఒకసారి ఆగంటే ఆగదు, మనం ఇంకా చూడమంటే చూడదు. దాని ప్రవాహమే దాని ప్రవాహం, దాని పొంగే దాని పొంగు ఎప్పుడు సముద్రంలో కలిసే వరకు. అలాగే మనస్సు కూడా ఆ నదీ ప్రవాహానికి ఎంత బలం వచ్చిందో మనస్సుకు కూడా అంత బలం వస్తుందట. మహర్షులతో, మహాత్ములతో, యోగ్యులతో, అరవైన వరకు నువ్వు సహవాసం చేస్తే నువ్వు బలవంతమైన మనస్సుని అక్కడ ఎంత అక్కర్లేదు. ఎక్కడికండి రెండు అదే గంతులు వేసుకుంటూ సంతోషం చూడ ఆనందం చూడ ఒక ప్రవాహం బలవంతాన్ని నెట్టక్కర్లేదు. బలవంతాన్ని నదీ ప్రవాహాన్ని సముద్రంలోకి మనం నెట్టక్కర్లేదు. దాని ప్రవాహమే దాని ప్రవాహం, దాని పొంగే దాని పొంగు. ఆడమంటే ఆడదు, పోను మా వంక చూడంటే చూడదు. అలా నెట్టుకుంటూ మనస్సు స్వచ్ఛమైతే సత్పురుషుల సహవాసంలో అది నిర్మలమైతే మనస్సుని బలవంతాన పంపక్కర్లేదు. మృదయంలో దాని అంతరిగా నెట్టుకుంటూ నెట్టుకుంటూ వెళ్ళి హృదయంలో ఐక్య సంతోషంగా వెళ్ళి ఐక్యం అయిపోతుంది. బాధపడుతుంది సంతోషం వెళ్ళి ఐక్యం అయిపోతుంది. ఒకవేళ మహాప్రవాహంలో దానికి ఏదైనా ఆటంకాలు వచ్చినా ఆ వస్తువు మీద పరమప్రీతి పడుతుంది. ఏ ఆ సద్వస్తువు మీద పరమప్రీతి ఏర్పడుతుంది. ఏది నిర్మలమైన మనస్థితి. ఒకవేళ దాటిలో ఏదైనా ఒక ఆ ప్రవాహంలో దానికి ఏదైనా ఆటంకాలు ఏర్పడినా అవి ఊరికే మేకదాటం. మేక దాట అంటే మేక దాటిన సామెత ఇంటికి వచ్చినది కావేరి నది పుట్టిన చోట మేక దాటి వెళ్ళిపోతూ ఉంటాయి. కావేరి నది ఎక్కడైతే పుట్టిందో పుట్టించే ఊరికి మేకల గంతేసి వెళ్ళిపోతున్నట్టు. అలాగే ఆటంకాలు వచ్చినప్పటికీ హృదయం అవుతుందా ప్రయాణం చేసేటప్పుడు మనసుకి ఏదైనా ఆటంకాలు వేసినప్పుడు గంతేసి ఓవర్కమ్ చేసి వెళ్ళిపోతాం. అంత సులభం అయిపోతున్నట్టు. ఏంటి సత్పురుషులు సహవాసం వల్ల, మహర్షులతో సాంగత్యం వల్ల అతి సులభంగా మనస్సు అతి సులభంగా ప్రవహిస్తుంది. అతి అతి సులభంగా ఏదో కష్టంగా పొందడం కాదు, అతి సులభంగా అది ప్రవహిస్తుంది. అంటే హృదయాభిముఖంగా ప్రయాణం చేస్తుంది. అయితే మనస్సు హృదయాభిముఖంగా ప్రయాణం చేయటానికి రజోగుణం తగ్గాలి, తమోగుణం తగ్గాలి, దానికి సత్వగుణం వచ్చినప్పుడు హృదయాభిముఖంగా అంటే వేగంగా ప్రయాణం చేస్తుంది. అంటే సత్వగుణాన్ని కాపాడుకో, దాన్ని పెంచుకో, దాన్ని పోషించుకో. కొంతకాలం మనకు హృదయంలోని ఆనందం అనుభవం వస్తూ ఉంటుంది. ఎప్పుడైనా ఆనందం అనుభవంలోకి వస్తూ ఉంటుంది. మళ్ళీ ధ్యానం ముగిసిన తర్వాత మళ్ళీ తాదాత్యం, మళ్ళీ దేహంతో తాదాత్యం వచ్చేస్తూ ఉంటుంది. హృదయంలో నుంచి మనస్సు బాగానే ఉంటుంది. మరి హృదయంలో బాగా ముఖం అంటే హృదయంలో మనస్సుకి ఏదైనా వాసన ఉంటే హృదయంలో కొంతకాలం ఉన్నప్పటికీ ఆ వాసన ఏం చేస్తుందంటే మనస్సుని తిరక పట్టుకుని మళ్ళీ శాస్త్రంలో తీసుకొచ్చేస్తుంది. అంటే వాసన పూర్తిగా నశించే వరకు మనస్సును నమ్మటానికి ఉంటాయి. అదే అది హృదయంలోకి ఎదురు రావటం వల్ల కొంచెం పరిశుభ్రం అవుతుంది, పరిశుభ్రం అవుతుంది. అది సాధకుడి ముఖ్య లక్షణాలు చెప్తారు. మాటలు తగ్గించుకోవాలి, తలంపులు తగ్గించుకోవాలి. మన అవసరం లేనప్పుడు మాట్లాడుతాం, అహంభావం పెరుగుతూ ఉంటాం. హృదయంలోంచి మనస్సు ఉబ్బుకి మళ్ళీ సహస్రాలంలోకి వస్తా ఉంటే మరి దేహంతో తాదాత్మ్యం వస్తుందని అని ప్రశ్న. ఇప్పుడు భగవాన్ అంటున్నారు వస్తుంది, అది సంభవమే, అలా వచ్చే అవకాశం ఉంది. మరి దేహంతో దానికి తాదాత్మ్యం వచ్చేస్తుంది, కానీ అభ్యాసంలో తాదాత్మ్యం క్రమేదీ తగ్గిపోతుంది. మళ్ళీ హృదయంలోకి మనస్సును పంపించడం వల్ల దేహంతో దానికి కొన్ని తాదాత్మ్యం తగ్గి ఐడెంటిఫికేషన్ తగ్గుతూ ఉంటుంది. నీ జీవితంలో అనేక సంఘటనలు జరుగుతూ ఉంటాయి. అనేక మంది మనుషులతోటి ఇంక తారసపడతా ఉంటారు. అనేక మంది మనుషులు, రకరకాల మనుషులు తారసపడుతూ ఉంటారు. అనేక సంఘటనలు జరుగుతూ ఉంటాయి. ఈ మనుషుల ద్వారా, ఈ సంఘటనల ద్వారా మనం పాఠాలు నేర్చుకుంటూ అక్కడ ఆగిపోకుండా ఎదురకి వెళ్ళాలి. పాఠాలు నేర్చుకోవడం మానకూడదు, మన ప్రయాణం ఆగకూడదు. అంటే మనకు అవగాహన వస్తే ఇప్పుడు మనం చైతన్యంగానే ఉన్నాం. నేను మట్టి అయ్యే వరకు నేను నాకు సుఖం లేదు, శాంతి లేదు, ఆనందం లేదని ఇది పిడత. ఈ విషయం మనం గ్రహించాలి. అది పిడతగా ఉన్నప్పుడు కూడా మట్టిగానే ఉంది. ఈ సూక్ష్మ అర్థం అది పెడతలో ఉన్నప్పుడు కూడా మట్టిగా ఉంది, కానీ దానికి మట్టితో తాదాక్ష్యం లేదు, ఆ రూపంతో తాదాక్ష్యం ఉంది, ఆ పిడతనే పేరుతో తాదాక్ష్యం ఉంది. మట్టి లేకపోతే రూపం లేదు, మట్టి లేకపోతే పిడత రూపం రాదు. కానీ పిడతగా ఉన్నప్పుడు కూడా, పిడతనే రూపంగా ఉన్నప్పుడు కూడా, పిడతనే నామంగా ఉన్నప్పుడు కూడా ఆ మట్టితో తాదాక్ష్యం పొందుతా ఉంటే ఈ నామరూపాలు ఏం బంధించో పిడకని. ఇప్పుడు మనం ఒక నామరూపాలు ఉన్నాయి, మనకి నామరూపాలు ఉన్నాయి, నామరూపాలు ఉన్నాయి. ఇప్పుడు మనం బ్రహ్మముతో తాదాక్ష్యం పొందుతున్నాం అనుకోండి, ఈ నామరూపాలు మనం ఏం బంధించు. నేను పిడతగా ఉన్నాను, నేను పిడతగా ఉన్నాను, ఇప్పుడు పిడత ఎలా ఉంది, మట్టిగాను. ఇదికే మట్టికి ఒక రూపం వచ్చింది, అంతకంటే ఉండదు. పిడతలో ఉన్న మట్టిని తీసేస్తే పిడతకి ఇంకా రూపం లేదు. ఇప్పుడు కూడా మన దేహంతో ఉన్న తాదాక్ష్యం, మనకు రూపంతో ఉన్న తాదాక్ష్యం, మన నామంతో మనకు ఉన్న పేరుతో తాదాక్ష్యం, మనం వదిలేస్తే ఇప్పుడే గూట్లో పడిపోతాం, ఇప్పుడే ఇక్కడే గూట్లో పడిపోతాం. నేను ఈ మట్టిలో ఎప్పుడు కలుస్తాను, నేను మట్టిలో ఎప్పుడు కలిసిపోతాను, మట్టిలో కలిసిపోయే వరకు నాకు సుఖం లేదు, శాంతి లేదు, నేను ఎక్కడి నుంచి వచ్చాను అక్కడికి వెళ్ళే వరకు నాకు సుఖం లేదు, శాంతి లేదని తిడతా అంటున్నప్పటికీ అది అనేప్పుడు కూడా మట్టిలో ఉన్నాం. కానీ ఈ మట్టిలో ఉండి మట్టికి వేరుగా ఉన్నాను అనుకుంటాను. మనం బ్రహ్మములో ఉండి బ్రహ్మముకు వేరుగా ఓ చిన్న తలంపు వల్ల లక్షలాది జన్మలు, కోట్లాది జన్మలు సఫరింగ్ గురవుతుంది. వేరు భావన, ఆ భిన్న భావన, ఆ భేద భావన, వేరు చిన్న తలంపు అది. ఆ చిన్న తలంపు వల్ల ఆ తలంపుని బట్టి మనం వేరు తలంపులు వచ్చేస్తున్నాయి, లక్షలాది జన్మలకు మనం గురవుతుంది. బ్రహ్మము కంటే వేరుగా ఉన్నాం, భగవంతుడి కంటే వేరుగా ఉన్నాం, పెడితే ఉన్నాం, మట్టి కంటే వేరుగా, మట్టిలో ఉండి మట్టి కంటే వేరుగా ఉన్నాను అనుకుంటుంది. అలాగే మనం కూడా బ్రహ్మములో ఉండి బ్రహ్మముకి వేరుగా ఉన్నాం, భిన్నంగా ఉన్నాం. ఆ భిన్నంగా లేము, ఆ భిన్నంగా ఉన్న తలంపును ఆధారంగా తీసుకుని అనేక తలంపుడు వచ్చి కోట్లాది జన్మలు, లక్షలాది జన్మలకు గురవుతుంది. మరి ఇప్పుడు బ్రహ్మములో కాకపోతే ఎక్కడ ఉంది? అది సజ్జన సాంగత్యం వల్ల, ధ్యానం వల్ల తెలుస్తుంది. లోపల ఏ వస్తువులైతే మనం తెలుసుకోవాలని అనుకుంటున్నామో దేని పట్ల మనకు ప్రీతి ఉండవు. ప్రీతి ఉండాలి వస్తువులకు, లోపల ప్రీతి ఉండాలి. ప్రీతి లేకుండా సాధన చేసినా సక్సెస్ అవ్వలేరు. యాంత్రికంగా చేయకూడదు సాధన, ప్రీతిగా చేయాలి, ఇష్టంగా చేయాలి. నేను ఎక్కడి నుంచి వచ్చాను, అక్కడికి వెళ్ళే వరకు నాకు ఆనందం లేదనేది పెడత. ఎక్కడి నుంచి వచ్చిందో అది అక్కడే ఉంది, కానీ తేడా ఎక్కడ వచ్చినందు దానికి అది ఏదిగా ఉందో దానికి ఒక రూపం వచ్చింది, దానికి ఒక నామం వచ్చింది. పిడత మట్టిగా నిజం, రూపంగా అబద్ధం, నామంగా అబద్ధం. మనం కూడా బ్రహ్మముగా నిజం, రూపంగా అబద్ధం, నామం. ఈ తేడా తెలిస్తే ఇప్పుడు కూడా బ్రహ్మములుగా బ్రహ్మముగానే ఉన్నాము. అయితే బ్రహ్మముగా ఉంటే ఇంటికి అశాంతి వస్తుంది. బ్రహ్మముకు భిన్నంగా ఉన్నాం అనుకుంటున్నాం, మట్టికి భిన్నంగా ఉన్నామని పెడతారా అనుకుంటుందో, మనం కూడా బ్రహ్మముకి భిన్నంగా ఉన్నాం అనుకుంటున్నాం. ఆ చిన్న తలంపు వల్ల కొన్ని వేరు తలంపులు వచ్చి మన అజ్ఞానంలో అశాంతిలో కూరుకుపోతున్నాం. నేను మట్టిలో కలవాలి, నేను మట్టిలో కలవాలన్నప్పుడు పెడితే ఎలా ఉంది, ఎక్కడ ఉంది, మట్టిలోనే ఉంది. మనం కూడా బ్రహ్మములు ఐక్యం కావాలి, బ్రహ్మములు ఐక్యం కావాలి అనుకుంటున్నాం కదా, ఇప్పుడు ఎక్కడ ఉన్నాం మరి, మనం కూడా బ్రహ్మములు. కానీ చిన్న ఇక్కడ ఉంది బ్రహ్మ, మట్టికి ఏరుగా ఉన్నాం అనుకున్నది పిడత, అక్కడి నుంచి పోరాటం ప్రారంభమైంది. మనం కూడా బ్రహ్మముకి ఏరుగా ఉన్నాం అనుకుంటున్నాం, ఆ తలంపు వల్ల మనకి పోరాటం ప్రారంభమవుతుంది, అశాంతి ప్రారంభమవుతుంది. హృదయంలో ఎంతకాలం ఉండగలిగితే అంతకాలం ఉండే వరకు ఆ కాంతిలో ఎక్కడ హృదయంలో కాంతిలో ఆ శాంతిలో హృదయంలో, హృదయం అనేది ఒక కాంతి బ్రహ్మా విరుగది, ఆ విరుగులో ఆ శాంతిలో కాంతిలో ఆనందంలో నేను ఎంతసేపు నిలబడగలిగితే, ఎంతసేపు ఉండగలిగితే నీకు ఈ భ్రమ, ఈ భ్రాంతి, అజ్ఞానమైన చీకటి పటాపంచడమైపోతుంది. అంటే సూర్యుడు ఉదయించగానే చీకటి ఎలా పోతుందో అలా నువ్వు ఆ ఆనందంలో ఉండగలిగితే, హృదయంలో శాంతిలో ఉండగలిగితే ఈ చీకటి పూర్తిగా నశిస్తుంది. ఒకసారి మనకు ఎప్పుడైనా అశాంతి వస్తుందనుకోండి, మన గురువు మనల్ని విడిచిపెట్టేశాడా, భగవంతుడు మనం విడిచిపెట్టేశాడా, ఈశ్వరుడు మనం విడిచిపెట్టేశాడా అనిపిస్తుంది. శాంతి వస్తే ఈశ్వరుడు మనం స్మరించుకుంటున్నాడు అనిపిస్తుంది. మనకి శాంతికి దూరం అయితే ఈశ్వరుడు మనల్ని మర్చిపోయాడు అనిపిస్తుంది. శాంతిగా ఉన్నాం అనుకోండి, ఈశ్వరుడు స్మరించుకుంటున్నాడు మిమ్మల్ని, దాచి ఎంత శాంతి మనకి ఎక్కడి నుంచి వస్తున్నాడు. భగవంతుడు ఆయన హృదయంలోకి మనల్ని తీసుకుంటే శాంతి, తీసుకోకపోతే అశాంతి. భగవంతుడు ఆయన ఉరిలోకి మనల్ని తీసుకుంటే శాంతి, లేకపోతే అశాంతి. ఇది అక్కడ తప్పించింది, ఇంకో చోట శాంతి లేదు. ఎప్పుడు శాంతిని ఊహించలేరుతున్నారు అనుకోండి, ఆనందములు ఊహించలేరుతున్నారు అనుకోండి, ఇప్పుడు భగవంతుడు మనం తీసుకున్నాడు అనుకోవాలి, ఆయన అనుగ్రహం మన మీద పనిచేస్తుంది అనుకోవాలి. ఆ లేకపోతే అంత అలౌకికమైన శాంతి, అంత అభౌతికమైన శాంతి మనకు దొరకదు. అయితే నీకు ఎప్పుడైనా అనుభవాలు వస్తూ ఉంటాయి, అనుభవాలు వస్తూ ఉంటాయి, కానీ ఆ అనుభవాలు నిలబడవు. అనుభవాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, కానీ నిలబడవు. ఎప్పుడు వరకు వాసన వేరుతో సహా నశించే వరకు, దేహవాసనం లోకవాసనం శాస్త్రవాసన అవి వేరుతో నశించే వరకు అది మనసు హృదయంలో నిలబడదు. ఎప్పుడో అనుభవాలు కలుగుతూ ఉంటాయి. మీకు ఆత్మానుభవం శాశ్వతం కావాలంటే వాసన వేరుతో సహా నశించాలి. సృష్టి లేని వాడికి దుఃఖం ఏంటి? సృష్టి ఉన్నవాడికి దుఃఖం, కానీ సృష్టి లేని వాడికి దుఃఖం ఏంటి? ఆ సృష్టి అనే శబ్దంలో ఉందని అర్థం కల్పితం ఉన్నది. సృష్టి అనే శబ్దంలోనే అది కల్పితం ఉన్నది అని అర్థం. సృష్టి సృష్టి అంటారు చూడండి, సృష్టి అంటే కల్పితం అని అర్థం. సృష్టి ఉన్నవాడికి అశాంతి, సృష్టి లేని వాడికి అశాంతి లేదు. వాసన ఏమాత్రం నిద్ర ఉన్నా మళ్ళీ నిద్రం పెంచవచ్చు. వాసన వేరుతో సహా నశించే వరకు దాన్ని నమ్మటానికి వీళ్ళే. మీకు వాసన నశిస్తేనే కానీ రోగం పూర్తిగా తగ్గితేనే కానీ ఆరోగ్యం చేయకూడదు. వాసన నశిస్తేనే కానీ మీకు జ్ఞానం కలగదు. కొంతమందికి సాధన చేసిన వెంటనే బాగా తొందరగా వాసన నాశనం ప్రారంభమవుతుంది. కొంతమందికి ఎంత సాధన చేసినా వాసన నశించదు. అంటే భగవంతుడికి ఒకళ్ళ మీద ఇష్టం ఉందని ఒకళ్ళ మీద అయిష్టం ఉందని కాదు. పూర్వ జన్మలో ఎవరైతే బాగా సాధన చేసి ఈ జన్మలోకి వచ్చారో వాడికి అతి తొందరగా వాసన నాశనం అవుతుంది. ఇప్పుడు మనకి ఏ తరంపులు ఎక్కువ వస్తున్నాయో, పూర్వ జన్మల్లో పూర్వ దేశాల్లో ఉన్నప్పుడు ఆ తరంపులకు సంబంధించిన పనులు ప్రాక్టీస్ చేసినట్టు నువ్వు కాని దాంట్లో ఉంచు. నువ్వు ఏదైతే కాదో దాంట్లో నువ్వు ఎక్కడ ప్రెజర్ తీసుకుంటున్నప్పటికీ పోయిన అనుభవించవలసిందే. అది ఎటర్నల్ అది చట్టం. భగవంతుడికి మించిన ఆప్తుడు మనకు లేడు. మనం వీళ్ళ ఆప్తులు వాళ్ళ ఆప్తులు అనుకుంటాం. గురువుకి మించిన ఆప్తుడు, భగవంతుడికి మించిన ఆప్తుడు మనకు లేడు. భగవంతుడికంటే ప్రేమించే వాళ్ళు మనకు ఎవరు ఇక్కడ లేరు. మనం రావటేరు భగవంతుడిలోంచి వచ్చాం. భగవంతుడికంటే ప్రేమించే వాళ్ళు ఎవరు మనకు లేరు. ఇప్పటికీ ఉన్నట్టుగా కనిపిస్తుంది, కారణం అది నిజమని కాదు, మన అజ్ఞాన కారణం. అంటే భగవంతుడి గురువు కానీ భగవంతుడి కానీ గారు ఒక మాట చెప్తే భగవంతుడి కంటే మించిన ఆప్తికి మనకు సృష్టిలో ఎవడ లేదట్టు అని చెప్తే దాని ఆప్తవాక్యం అంటారు. ఆప్తుడు చెప్పిన మాట, ఆప్తుడు చెప్పిన మాట, మన ఆప్తుడు చెప్పిన మాటను మనం తీసేయకూడదు. ఎవడైతే మన క్షేమం కోరుతున్నారో వాళ్ళ మాటను ఎంతో కొంత గౌరవం ఇవ్వాలి. భగవంతుడి కంటే ఎక్కువ క్షేమం కోరేవాడు ఎవడు లేడు మనకి. భగవంతుడి కంటే ఎక్కువ క్షేమం మనకి తల్లి అయినా తండ్రి అయినా గురువు అయినా ప్రభువు ఆయన భర్త కూడా ఆయన. భర్త అంటే భరించేవాడు అని అర్థం. అయితే మనకు తల్లి అయినా తండ్రి అయినా మన క్షేమం కోరేవాడైనా మన ఆప్తుడైనా మన నిజంగా ప్రేమించేవాడైనా మన భర్త అయినా మన యజమాని అయినా మన ప్రభువు ఆయన మన నియమించేవాడైనా అది పుణ్యబలం లేని వాళ్ళు అది గుర్తించలేరు. సాధన బలం లేని వాళ్ళు, పుణ్యబలం లేని వాళ్ళు అది గుర్తించలేరు. అంటే దాన్ని భగవంతుడు చెప్పాను ఆప్తవాక్యము అంటారు. ఏమంటారు? భగవద్గీతలో చెప్పిన వాక్యాలని ఆప్తవాక్యములు. ఆప్తవాక్యములు అంటే మనం బాగు కోరి, మన క్షేమం కోరి, మన భవిష్యత్తు కోరి చెప్పిన మాటలు. అయితే మన యోగ్యత ఉన్నప్పుడు వింటాం, యోగ్యత లేనప్పుడు వినం. మనకు యోగ్య గ్రహించే యోగ్యత ఉన్నా లేకపోయినా, మనకు అర్థం చేసుకునే యోగ్యత ఉన్నా లేకపోయినా, మనకు అర్థం అవుతున్నది అనుకోవాలి. కానీ భగవంతుడు చెప్పిన వాక్యం అసత్యం అనుకోకూడదు. మనకు అవగాహన అవటం లేదు, మన బ్రెయిన్కి పట్టడం లేదు, మన మెదడుకి పట్టడం లేదు అనుకోవాలి. నేను మట్టిగా ఉన్నప్పుడు సుఖం పెరుగుతూ ఉన్నప్పుడు రావటం లేదు అనేది పెరుత. మీరు అందరూ చెప్పొచ్చు పెరుత అందంగా ఉందో అందంగా ఉందో అని, కానీ నేను మట్టిగా ఉన్నప్పుడు సుఖం పెరుగుతూ ఉన్నప్పుడు రావటం లేదు. ఇంకా రావటం లేదు చెప్పండి. మీరు ఇక్కడ ఇప్పుడు కూడా మట్టిగానే ఉంది. పెరుత ఎలా ఉంది? ఇప్పుడు కూడా మట్టిగానే ఉంది. కానీ మట్టితో తాదాత్మ్యం పోయింది. రూపం తోటి పెరత తోటి ఒక పెరతనే పేరు పెట్టేసింది దానికి. ఆ రూపం తోటి పేరుతో తాదాత్మ్యం వచ్చేసింది. ఎంత తాదాత్మ్యం వచ్చేసింది అంటే మట్టిలో ఉన్నావు అన్న సంగతి కూడా మర్చిపోయి పెడతా పెడతాను. ఎంత ఎర్రగా ఉన్నావు, ఎక్కువ కాల్ చేశారు నన్ను, ఎక్కువ కాల్ చేసి ఈ కాల్ చేసి రంగు తీసుకొచ్చారు. ఈ రంగు నిజం కాదు, ఎక్కువ కాల్ చేసి ఇలా తీసుకొచ్చారు. ఇది నిజం కాదు, ఇది నిజమైతే మీరందరూ ఎర్రగా ఉన్నారు అంటున్నారు. మరి నాకు ఆనందం ఏది, శాంతి ఎక్కడ ఉంది? ప్రతి రంగు కల్పించారు, ఎక్కువ కాల్ చేసిన ఆ రంగు ఎక్కువ రంగు ఉన్నా దానికి ఇబ్బంది లేదు కాల్చినా. కానీ అప్పుడు కూడా దేనితో తాగాచ్చు ఉండాలి, దానికి మట్టితో తాగాచ్చు ఉండాలి. ఒకటి మీరు గుర్తుపెట్టుకోవాలి, అది పిడతగా ఉన్నప్పుడు కూడా అది మట్టిలోనే ఉంది. కానీ దాని తాదాత్మ్యం ఎక్కడుంది? రూపంతో ఉంది, రంగుతో ఉంది, పేరుతో ఉంది. దేనితో తాదాత్మ్యం లేదు? ఏదిగా ఉందో, ఏ మట్టిగా ఉందో, మట్టితో తాదాత్మ్యం లేదు. మనం దానికి ఆనందం అనట్లేదు. ఇది మన పరిస్థితి కూడా. ఇవి ఎంత ఎర్రగా ఉన్నావు అని వారు చూడటానికి వాళ్ళు. ఆ ఎరుపు అనేది కల్పించబడింది, ఆ రంగు అనేది కలిగి, ఆ రంగు నిజం కాదు, కల్పించబడింది. ఆ రంగు కల్పించుందంటే శాంతి రాదు, ఆనందం రాదు. ఎంతో కొంత సాధన చేస్తున్నాను, ఎంతో కొంత సాధన చేస్తున్నాను. నా సాధనలోని అభివృద్ధికి పొందుతున్నట్టు, పురోగమిస్తున్నట్టు, ఎవాల్వ్ అవుతున్నట్టు నాకు ఎలా తెలుస్తుంది? సర్వసాధారణంగా మీ అభివృద్ధి మీరు కొలుచుకోలేరు, చాలా కష్టం. ఎవడ అభివృద్ధిని వాళ్ళు కొలుచుకోలేరు. మనం ఇంతవరకు అభివృద్ధిలోకి వచ్చాం, ఇంతవరకు రాలేదని క్యాలిక్యులేట్ చేసుకోవడం చాలా కష్టం. అది కానీ ఎవరు ప్రశ్నించేవాడు అడుగుతున్నాడు, భగవాన్ ఏదో కొండ గుర్తు కోసం నాకు చెప్పండి. నీళ్ళు రాగద్వేషాలు తగ్గాలి, తలంపులు తగ్గాలి. అంటే నువ్వు సాధనలు ఎప్పుడైతే అభివృద్ధికి వస్తున్నట్టు నీ గుర్తు ఏంటంటే రాగద్వేషాలు తగ్గుతూ ఉండాలి, తలంపులు రాగద్వేషాలు తగ్గుతూ ఉండాలి, తలంపులు తగ్గుతూ ఉండాలి, భావాలు తగ్గుతూ ఉండాలి, సంకల్ప వికల్పాలు తగ్గుతూ ఉండాలి. మనం అది సాధించాము, ఇది సాధించాము అని అనుకుంటాం. అది సాధించిన వాడు ఈశ్వరుడే, మనం కాదు. అది మనం అనుకోవటంలో మనసు పొడిగింపు పడుతుంది. ఏదైనా మన వల్ల ఒక మంచి పని ఉంది అనుకోండి, దేహాన్ని ఉరికే పని పెట్టుకుని చేసింది ఈశ్వరుడే, చేసింది ఈశ్వరుడే. అర్జున ఇది ఒకటే మాట గుర్తుపెట్టుకోవాలి మనం. భగవంతుడు చెప్తున్నాడు గీతలో, అర్జున నువ్వు ఎవరినైతే ఈ భీష్ముని ఎలా చంపగలవు, కర్ణుని ఎలా చంపగలవు, వీళ్ళందరినీ ద్రోణాచార్యుని ఎలా చంపగలవు నువ్వు అనుకుంటున్నావు, నువ్వు ఎవరినైతే చంపుదావు అనుకుంటున్నావు, వాళ్ళందరినీ చంపి పోగులు పెట్టి ఉంచాడు. నేను చంపిన వాళ్ళని చంపి కీర్తిని సంపాదించాను. జీవుడికి ఈశ్వరుడికి ఎంత దూరం ఉంది? ఆ పిల్లకి మట్టికి ఎంత దూరం ఉంది? అంత దూరం ఉంది. జీవుడు ఎక్కడున్నాడు, ఈశ్వరుడు ఎక్కడున్నాడు? ఇద్దరు ఒకచేత ఉన్నారు. అలా బంధించాడు, అందరినీ అది సాధించాలి, ఇది సాధించాలని కర్తృత్వ బుద్ధి నీకు అడ్డొస్తాయి. ఇప్పుడు నువ్వు బ్రహ్మమ్మగానే ఉన్నావు, ఇప్పుడు కూడా నువ్వు బ్రహ్మమ్మగానే ఉన్నావు. ఆ కర్తృత్వ బుద్ధి నీకు అడ్డొస్తాను, లోప బుద్ధి, మామ బుద్ధి. నువ్వు అది సాధించాను, ఇది సాధించాను అనుకునే తలంపులు, ఆ ఆలోచనలు నీకు అవి అడ్డొస్తున్నాయి. కానీ ఇప్పుడు కూడా నువ్వు బ్రహ్మంలోనే ఉన్నావు. ఆ పిడత రూపంతో నేను ఆ రూపాన్ని అనుకుంటాను, ఆ పేరు అనుకుంటాను. అందరూ నువ్వు ఎర్రగా ఉన్నావు, ఎర్రగా ఉంటే రంగు తెలుతా, అదే తింపుంటుంది. అయితే మట్టిలో ఉంది కూడా, మట్టిలో ఉంది కూడా, దాని తాలూకు తలంపుల వల్ల, దాని తాలూకు సంకల్ప వికల్పాల వల్ల, దాని తాలూకు ఆలోచన వల్ల, అది మట్టిలో ఉన్నప్పటికీ దాని ఆలోచన, దాని తలంపులు, దాని మాటలు మట్టికి దూరం చేస్తాయి. మట్టిలో ఉన్నప్పటికీ అది కూడా దూరం అవుతున్నావు అనుకున్నది కూడా తలంపి, దూరం అయిపోయాడనుకున్నది కూడా తలంపే. కానీ ఆ తలంపు నీ కలిశాన్ని తీసుకొస్తాడు. ఏ తలంపు అయితే నీ కలిశాన్ని తీసుకొస్తాడు, ఏ ఆలోచన అయితే అదైతే ఆలోచన తీసుకొస్తాడు, దాన్ని తీసి పక్కన పెట్టు. ఇప్పుడు మనం దారి వెళ్తాంటే ఏ ముళ్ళు కంపెనీ అడ్డొస్తుంది అనుకుని ముళ్ళ కంపెనీ పీచి పెట్టాం, తీసి పక్కన పడేస్తాం. ఒకసారి ఓ ముసలమ్మ చెప్పింది నాకు, ఒకసారి భగవాన్ దగ్గర ఎప్పుడు చేయటానికి అయిపోయిందో, భగవాన్ దగ్గర ఉందో దగ్గరకు రాకండి, దగ్గరకు రాకండి, అలా కూర్చోండి, ఇలా ఏంటో భగవాన్ చుట్టూ ముళ్ళ కంపలా తయారయ్యాడు అంటే అన్నారు. నేను భగవాన్ ఎదురుకున్నానే ఇదేవడండి బాబు, మాకు ముళ్ళ కంపలా తయారయ్యాడు. అవర్స్లో కూడా ఆయన కూర్చుని హాల్లో కూర్చుని అవర్స్లో కూడా నువ్వు అక్కడ కూర్చో, ఇక్కడ కూర్చో, ఇక్కడ కూర్చో అలా అన్నవాడు. ఏంటి లేదు, చెట్టుబడి రాకుండా ముళ్ళ కంపలా తయారయ్యాడు. నీ తలంపులే నీకు అడ్డొస్తున్నాయి, నీకు తలంపులే చావుకో, శరీరానికి సంబంధించిన చావు కూడా నిజం కాదు, ఏది కూడా తలంపు. శరీరం ఎవరు ఏమి చనిపోతుంది అది కూడా తలంపు. చావు కూడా నిజం కాదు, చావు కూడా ఇన్ని నిజాలే, ఒకటే నిజం. నిజాలు ఎన్నో నిజాలు, నిజమైనది ఒకటిగా ఉంటుంది, కానీ రెండు కానీ మూడు కానీ ఉండదు. ఎంతవరకు పురోగమిస్తున్నావా సాధన, ఇది ప్రశ్న. ఎంతవరకు నేను పురోగమిస్తున్నానని ఇక్కడ భగవాన్ చెప్తున్నాడు. మీకు ఆత్మానుభవం, ఆత్మజ్ఞానం కలగడం కోసం, ఆత్మీయశాంతి కలగడం కోసం ఏ తలంపులైతే నీకు అడ్డొస్తున్నాయో, అసలు ఎంతవరకు నీకు తొలగించుకునే శక్తి ఉందో అంతవరకు నువ్వు పురోగమిస్తున్నావు. ఏ తలంపులు నీకు దుఃఖ కారణం అవుతుందో, ఏ తలంపులు నీకు దుఃఖ కారణం అవుతున్నాయో, ఆ పిడత మట్టి అవునవుతుంది కదా, పిడత కాలు తలంపులు, దానికి మట్టి అవ్వాలండి. కానీ మట్టి అవసరం లేదు. మట్టిలో ఉన్నాననే భావన కూడా దానికి రావు, మట్టిలోనే ఉంది. కానీ అనుభూతి అనుకుంటున్నాను, గౌరవానుభూతులు రాకుండా తలంపులు ఎదురు అనమాట. తలంపులు అంటే వస్తున్నాయండి, అవి తలంపులు అంటే వస్తున్నాయి. నువ్వు బ్రహ్మంలోనే ఉన్నావు, నీకు తెలుసున్నా తెలియకపోయినా బ్రహ్మంలోనే ఉన్నావు. పిడత రూపం కూడా భ్రమం, పిడత రూపం కూడా మట్టి, మన శరీరం కూడా భ్రమం. ఒక రకంగా ఒక సంగతి నువ్వు చూస్తూ ఉంటుంది, మరొక సంగతి నేను చూస్తూ ఉంటుంది. ఇవన్నీ భగవంతుల్లోనే జరుగుతున్నాయని సంగతి నుంచి తెలుస్తుంది, దుఃఖం తల్లారిపోతుంది. నీకు వచ్చే తలంపులు వేగం తగ్గాలి. అంటే సాధారణ ఎక్కువ అభివృద్ధి అయితే నీకు వచ్చే రాగద్వేషాల యొక్క వేగం తగ్గాలి. రాగద్వేషాల యొక్క వేగం తగ్గాలి. ఇది కేవలము చదువు వల్ల వచ్చేది కాదు, గౌరవాల వల్ల వచ్చేది కాదు. ఎలా వస్తుందంటే వస్తువు తాలూకు నీకు ఆ వస్తువు మీద ఉన్న ప్రీతి వల్ల, ఆ వస్తువు తాలూకు ధ్యానం వల్ల, ఆ వస్తువు తాలూకు స్మృతి వల్ల, ఆ వస్తువు మీద నీకున్న ఇష్టం వల్ల అది ఎరుగుపడుతుంది. కానీ కేవలం చదువు వల్ల వచ్చేది కాదు. ప్రహ్లాదు అంటాడు భాగవతంలో, వివేకము లేని వాళ్ళు, ఆలోచన లేని వాళ్ళు, బుద్ధి తక్కువ వాళ్ళు, తెలియలేని వాళ్ళు విషయాల నుంచి ఎంతైతే ఆనందాన్ని పొందుతారో, వివేకవంతులు, బుద్ధిమంతులు, తెలియగలి వాళ్ళు ఆత్మ నుంచి ఎంత ఆనందాన్ని పొందుతారంటాడు ప్రహ్లాదుడు పాకవద్దు. ఆవిడ వివేకవంతుల లక్షణం వివేకహీనుడు లక్షణం. అంటే మీకు విషయాల మీద వివేకం లేని వాడికి విషయాల మీద ఎంత ఆత్మీయత ఉంటుందో, విషయాల మీద ఎంత రుచి ఉంటుందో, వివేకవంతుడికి ఆ బుద్ధి సూక్ష్మత ఉన్నవాడికి సదోష్టి మీద అంత ప్రీతి ఉంటుంది, అంత ఇష్టం ఉంటుంది, దాన్ని పొందాలనే కాంక్ష అంత ఉంటుంది. వాడి వివేకవంతుడు వివేక రహితుడు, వాడు తెలియగలవాడు, వీడు తెలివి తక్కువ వాడిని ప్రహ్లాదుడు వర్ణించి చెప్తాడు. ఎక్కడ భాగవతంలో లోపల కలిగే పరిపక్షణం, బయటకెళ్తే ఎంజాయ్మెంట్. మళ్ళీ ఎంజాయ్మెంట్ అంటే ఏం తీసుకొస్తుంది? దుఃఖాన్ని తీసుకొస్తుంది, రోగాన్ని తీసుకొస్తుంది. శాస్త్రంలో చెప్తాడు, పూర్వ జన్మలో మనం అనుభవించిన భోగాలే ఈ జన్మలో మనకు రోగాల కింద వస్తున్నాం. మనం ఒక పెళ్లి దగ్గర కూర్చున్నాం, పెళ్లి దగ్గర కూర్చుంటే ఎవరో అంటున్నారు నా పక్కన కూర్చున్న ఆత్మ చైతన్యం అన్నాను, నాకు అంత ఇష్టం ఉండదు అని. పెళ్లి దగ్గర కూర్చుంటే ఎవరో అంటున్నారు నాకు ఆత్మ ఈ చైతన్యం అన్నా భగవంతుడు అన్నా ఇంత ఇష్టం ఉండదని. మా ఇష్టం అంటే మామూలుగా పెళ్లి దగ్గర కూర్చుంటే కాలక్షేపం మాత్రం చెప్తున్నారు. మనకే అలా ఈ గోళ, వారికి ఇష్టం ఉంటే మనకి ఎందుకు ఇష్టం లేకపోతే మనకి వారికి చైతన్యం ఇష్టం ఉంటే మనకు కలిసి వచ్చింది, వారికి ఇష్టం లేదనుకోండి మనకు వచ్చిన నష్టం లేదు. ఆయనకి ఇష్టం అవటం మనకు లాభం లేదు. ఇష్టం లేకపోవటం వల్ల ఆయనకి చైతన్యం ఇష్టం లేకపోతే మనకు వచ్చిన నష్టం ఏంటి? మనకు వచ్చింది అక్కడ పెళ్లికి, ఆయనతో బలాట ఏంటి మనకి? వారికి చైతన్యం అనే ఇష్టం ఉండగట్టుంది, బ్రహ్మం అనే ఇష్టం ఉండగట్టుంది, ఆత్మ అనే ఇష్టం ఉండగట్టుంది అని చెబుతున్నారు. మామూలుగా సామూహికంగా చెప్తున్నారు, వారికి ఇష్టం అయిపోతుంది అని చెప్తున్నారు. నేను మౌనంగా ఎవర కూర్చున్నాం మనం వారితో గలాసరించుకొని, నా పక్కన డాక్టర్ గారు కూర్చున్నారు. ఆయన అన్నారు మీకు ఆత్మ గురించి చైతన్యం గురించి ఏమి ఇష్టం లేదని చెప్తున్నారు, దాని అర్థం ఏం చెప్పమంటారు? వాటి గురించి మీకేమి తెలియదని అర్థం. ఆత్మలో ఏమి లేదు, చైతన్యం ఏమి లేదని మీరు చెప్తున్నారంటే వాటి గురించి మీకేమి తెలియదని సంగతి మాకు అర్థం అవుతుంది. వారి నోటి చేసి చెప్పిన రోజు వారి నోటితో ఈశ్వరుడు చెప్పింది చేశాడు అనుకో, అన్ని నోటి ఈశ్వరుడు. ఒకసారి మనమైతే తక్కువ ఎవరొకటి చెప్పి ఈశ్వరుడు చెప్పించేస్తాడు. అందరినీ మనం ఎక్కడ పెట్టగలం? కానీ అందరినీ మనం ఎక్కడ పెట్టగలం? ఈశ్వరుడు ఎవరో ఒక నేరుకు పరిపూర్ణం వేస్తే వాళ్ళు చెప్పేస్తారు. నేను నిర్వీకారంగా కూర్చున్నాను తిరిగిద్దరు. ఎందుకు మాట వస్తే మాట వస్తుంది తిరిగి సంగతి పోతుంది. అంటే నా భక్తులు డాక్టర్ గారు కాకినాడ ఉంది, ఆయన మట్టికి ఊరుకోలేదు. అంటే దాని అర్థం ఏంటంటే నాకు చైతన్యుడే ఏమో లేదు, బ్రహ్మముడే ఏమో లేదు అంటే మీరు అన్నారు. దాని తారీఖు ముందు అసలు నీకు ఏం చేయగలిగిన సంగతి అర్థం అవుతుంది. ఇప్పుడు ఇంతకుముందు నీకు ఏదో తెలుసు అనుకుంటున్నప్పుడు ఏం చేయగలిగిన సంగతి అర్థం అవుతుంది. మీరు అసలు నోరు మూసి కూర్చుంటే ఇగిరిపోను. మనకు సబ్జెక్ట్ ఏం రాదనుకుంటే 15 కూర్చున్నారు, మౌనంలో కూర్చున్నారు వాళ్ళు పండితులు అనుకుంటారు. నోరు ఉప్పుకే వాసన అంటే నోరు మూసుకుని పడి ఉంటాం మనకి. డాక్టర్ గారు చాలా అందంగా చెప్తారు, మీరు కోపంగా చెప్పడం కాదు, దాని గురించి మీకు ఏమి తెలియని సంగతి అర్థం అవుతుంది అన్నాడు. అంటే మీరు తెలుగు తక్కువతోనే తెలుస్తున్నారు అని మీరు అది సాధించాలి ఇది సాధించాలి మీరు అనుకుంటారు అనుకోండి, మీరు ఎన్నుకోండి అనుకోవటం వల్ల ఏమిటంటే మీరు భగవంతుడికి దూరం అయిపోతూ ఉంటారు, దానివల్ల కర్తృత్వం పెరుగుతూ ఉంటుంది. అది సాధించింది భగవంతుడి స్వార్థ రహితులకు కానీ ద్వేష రహితులకు కానీ ఆత్మానుభవం కలగదు. ద్వేష రహితులకి స్వార్థ రహితునికి ధైర్యానికి మాత్రమే ఆత్మను అందుతుంది, ఆత్మను అందుతుంది. లేకపోతే ఉన్న వాళ్ళకి అందే సమస్య లేదు. కుర్చీల కోసం పీచులు పెట్టుకునే వాళ్ళు ఉన్నారు, రెబ్బను కత్తిరించి కూడా పీచులు పెట్టుకునే వాళ్ళు ఉన్నారు. పిలిపిస్తాము, మా చేత చేయించబోతే పిలిచింది పలు రాజీనామా చేసేస్తామని చెప్పే వాళ్ళు ఉన్నారు. చాలా మంది మనం గొప్పవాళ్ళు అనుకునే వాళ్ళు కుర్చీ కోసం పిలిచిని పెట్టుకునే వాళ్ళు ఉన్నారు. ఎవరు మేము కూర్చుంటాం, ఎవరు ఎవరు కుర్చీ మాట్లాడాలి. మనం చాలా గొప్పవాళ్ళు అనుకుంటాం చూడండి, సమాజంలో వాళ్ళు కుర్చీ కోసం పిలిచిని పెట్టుకుంటారు. మనం షేక్స్పియర్ ఎమ్మెల్యేలు గొప్పవాళ్ళు కాదు, గొప్పవాళ్ళ కింద అనుకుంటున్నారు మీరు అంటాడు వాళ్ళు. ఆ చరిత్రను ఎలా తయారు చేశారు ఇప్పుడు కానీ అలానే అందుకు అనుకుంటున్నాడు అంటే మేడ్డే, కానీ గేట్లీస్ అక్కడ లేదు ఇందుకు మేడ్ అంతే అన్నాడు చేస్తే. ఇవన్నీ మూలకలంపు చేస్తుంది, ఏమి ఏమి ఇవన్నీ మూలకలంపు చేస్తుంది. అదే సైతం అది తల్లి వేరు లాంటిది, మూల వేరు లాంటిది. మీకు అనేక తలంపులు ఉన్నాయి, మూలకలంపు మూల వేరు లాంటిది. చెట్టు ఏది బతుకుందనుకోండి, ఆకులు ఎన్ని రాలిపోయినా కొమ్మలు ఎదుర్కొని మళ్ళీ కొట్టేసినా వర్షం పీస్తే మళ్ళీ వచ్చేస్తాయి. అలా మూలకలంపు అని చెప్పి నువ్వు నమ్మటానికి వీలేదు, జ్ఞానం వచ్చింది. ఆ మూలకలంపు మూలంతో సహా నశించే వరకు నువ్వు నమ్మటానికి వీల్లేదా మూలకలంపుని మళ్ళీ ఎప్పుడైనా నీకు జీవించే అవకాశం. బైబిల్లో యేసుక్రీస్తు మాట చెప్తాడు, పరలోకం నాకు వెళ్ళిపోయేకి దేవ కోసం. మామూలు ఇక్కడ చాలా మంది ఎవరి కుర్చీలో కూర్చోడానికి అలవాటు పడతారు కదా. అక్కడ స్వర్గరాజ్యంలో కూడా వీళ్ళు ఎవరికి వెనక అందరు జనాన్ని అందరూ మంచి వాళ్ళ భక్తులను కూడా వెంటేసి వీళ్ళు ఎవరికి కూర్చుంటారు. అప్పుడు యేసు ప్రభు అంటారు, మీ ముఖాలు ఎప్పుడూ చూడలేదు, అదికైనా మేము చించినాడు ఎందుకు ఫ్రెండ్స్ ఇంట్లో కూర్చున్నామని చెప్తారు. మీ ముఖాలు ఎప్పుడూ చూడలేదు, బయటకు పొందని చెప్తారు మీ ప్రభు. అంటే జ్ఞాన సంపద లేని వాడిని, వినయ సంపద లేని వాడిని లోకం గుర్తించినా ప్రభు గుర్తించడు. ఈ గౌరవాలు ఈ పేరు ప్రతిష్ట అన్ని లోకం ఎంతలేదనో, లోకం ఎంతలేదు అది అంతలేదు. ప్రభు దృష్టి వీటికి అర్థం లేదు, అసలు భగవంతుడి దృష్టి అర్థం లేదు. నీ ముఖాలు ఎప్పుడు చూడలేదు, వెళ్ళి రెండు చెప్తాడు నీ ప్రభు. త్యాగులు కూడా చెప్తారు, ఇప్పుడు కోర్టులో పేదలు వాదిస్తూ ఉంటారు చూడండి, కోర్టులో వాదిస్తారు కదా పర్రదాని ఎగ్జిస్టు గారు. నేను ఇతరులు ఈ వాదన అలవాటు పోట అక్కడ యువధర్మరాజు దగ్గర కూడా వాదన చేస్తూ ఉంటారు, మార్గం చెప్పేస్తూ ఉంటారు. అది అమ్మధర్మరాజు చెప్తాడు కదా, ఇది కాకినాడ కోర్టు కాదని చెప్తాడు. చెప్తే మిగనాడు అర్థం కదా, ఈ కాకినాడ వీళ్ళకి వాదించి అలవాటు పర్రెజ్ఞసి అలవాటు అలవాటు ఎక్కడ పోతుంది, శరీరం పోయిన అలవాట్లు పో. ఈ అలవాటు అక్కడ కూడా ఆర్గ్యుమెంట్ చెప్తారు, ఎవరు రామరు ఎవరు రామరు ఎవరు రామరన్నా ఎంతరము కాదు, నీ కాకినాడ కోర్టు కాదు, నువ్వు చచ్చిపోయి వచ్చేసావు ఇప్పుడు ఇక్కడికి. నువ్వు ఏమేం పనులు చేసావో కాకినాడలో నాకు మా చిట్టా నీకంటే ముందు వచ్చేసింది. కాకినాడ నువ్వు ఏం పనులు చేసావు, నీ చిట్టా వచ్చేసింది మా దగ్గరికి. నువ్వు ఎవరు రామరు ఎవరు నీ కాకినాడ కోర్టు కాదు ఇది. అంటే అక్కడ అలవాటు కాకినాడలో మూడుసో కోర్టులు చెప్పి అలవాటుని బట్టి ఎంతవిధాలు దగ్గర కూడా ఆర్గ్యుమెంట్ చెప్పడం మానరచ్చారు. ఈ ట్యాబ్లెట్ చెప్పారు. అందుకే భగవాన్ కూడా అలవాట్లు ఎంత వేగంగా ఉంటాయంటే, భగవాన్ ఒకటి కృష్ణ అడిగారు, నా హృదయంలో భగవంతుడు ఉన్నాడనుకున్నారు, ఉంటే నా గురించి గోచరించడం లేదు. ఉంటే గోచరించాలి కదా, లేకపోవటం వల్ల గోచరించకపోవటం కాదు. ఉన్నాడు ఉన్నాడు, లేకపోవటం వల్ల గోచరించడం లేదు, గోచరించకపోవటం కాదు. నీ అలవాట్ల నుంచి దుర్వాసం నుంచి విడుదల పొంది ఉన్నాడు లేదు ఇక్కడ తెలుస్తున్నారు. కొంతమందికి నెలకు పాతికేళ్ళు జీతం వచ్చేవాళ్ళు చివరి వారంలో అప్పులు తిరుగుతూ ఉంటారు, అలవాట్లే కారణం. అలా అలవాట్లు లేకపోతే డబ్బు ఖర్చుతో పని లేదు. మనిషి అవసరాలు తగ్గించుకుంటే డబ్బుతో పని లేదు. పూర్వం మరి ఎక్కడ ఏ రూట్లో చూసినా డబ్బు ఉండదు. నిజంగా మనకి ఏ అలవాట్లు ఏదనుకోండి, డబ్బుతో పని లేదు. అసలు కిందికి బట్టకే పెద్ద ఎక్కువ అయిపోవడం, ఏ సంవత్సరం బడ్జెట్కైనా ఏ ఫ్యామిలీకైనా కేవలం కిందికి బట్టకే పెద్ద ఎక్కువ అవ్వదు. ఎలవాట్ల గురించి డబ్బు అంటే భరం చేసేస్తూ ఉంటారు. ఈ మధ్యన ఎవరిని అడిగాను, వారికి నీకు అభిప్రాయాలు ఇంటికి వచ్చినారు, వాళ్ళు ఇరిపోయారు, వాళ్ళిద్దరు ఇరిపోయారు ఇంటికి వచ్చినారు అభిప్రాయాలంగా నేను చక్కగా చెప్పాడు. ఎవరైనా నేను ఇంజనీగా ఉండేవాడిని మొట్టమొదటిలో వెనకాల పెట్టుకుని ఉండేవాడు, నేను ఇంజనీగా ఉండేవాడిని వెనకాలని పెట్టుకుని ఉండేవాడు. ఇప్పుడు ఏం చేశాడని పెట్టుకుని ఉంటే మానవుడు ఇంజనీగా ఉంటాయని ప్రయత్నం చేశాడని చెందిపోయా ఉన్నాడు. ఆ పెట్టుకున్నవాడు పెట్టుకుని ఉంటే పర్వాలేదు, పెట్టుకుంటే ఎలా ఉన్నాడు, పెట్టుకుంటే నేను నీ పెట్టుకుని ఉంటానని చెప్పాడు. నీ ఇంజిన్ నేను పెట్టుకున్నాడు, నువ్వు ఎలాగో ఎలా వెళ్ళిపోతాడు. అలాగే సంవత్సరం కలిసింది ఆ పెట్టేవాళ్ళంటే మేము నేను ఇంజిన్గా ఉంటాను, నువ్వు పెట్టుకున్నాడు అన్నాడు. ఒక కోటి రూపాయల నుంచి తక్కువ చేశాను వాటాలు అంటున్నాడు. నీకు అవసరం అయితే కోటి రూపాయల నుంచి కోటి రూపాయలు వచ్చి బిజినెస్లో తప్పించేస్తాను, కానీ నువ్వు మటుకు ఇంజిన్గా ఉంటాను నేను ఒప్పుకోను. ఇంకే నీకు ఆ యోగ్యత లేదు, అర్హత లేదు. నువ్వు పెట్టిగా ఉంటావని పనికి వస్తావు, కానీ ఇంజిన్గా ఉంటావని పనికిరావు. అవసరమే కోటి రూపాయలు ఇచ్చేసింది కానీ కోటి రూపాయలు ఇచ్చి బిజినెస్ నుంచి తను తప్పించేశానని చెప్పారు. ముందు రావటం నేను పెట్టుగా ఉంటాను, నేను ముందు రావడం నేను పెట్టుగా ఉంటాను వచ్చేప్పుడు బాగా ఉంది. సంవత్సరం కదా ఇది రావాలనుకుంటుంది అతను. దాన్ని మరి అలా ఎందుకు అనిపించిందన్న సంస్కార రహితుడు. సంస్కారం కూడా ఎంతో ఎంతో సాధన చేస్తేనే కానీ సంస్కారంకి జ్ఞానం వదిలేండి, జ్ఞానం వదిలేదు సంస్కారం కూడా ఎంతో సాధన చేస్తేనే కానీ రాదు. అయితే వాణి ఇంజనీర్ సంస్కార రహితుని ఇంజనీర్గా పెట్టుకుని బదిలో కోటి రూపాయలు పోతే పోయినాడు, కోటి రూపాయలు తక్కువ చేశాను. మరి అది ఇంజనీర్ అంటే ప్రమాదం కదండి, వాడు అటువంటి వాడు సంస్కార రహితుని మెడ్రాస్ తీసుకెళ్తాను కలకత్తా తీసిపోతుంది, ఆ డెస్టినేషన్ మార్చేస్తాడు వాడు, ప్రమాదం కదన్నది. అది గమ్యాన్ని మార్చేసేలా ఉన్నాడు, ఇంకా కోటి రూపాయలు పోతే పోయినాడుకున్నాను వదిలేశాడు. ఇదంతా అలవాట్ల యొక్క వేదం, అలవాట్ల యొక్క వేదం. అదే భగవాన్ అలవాట్ల నుంచి ముందు విడుదల పొంది లోపల వస్తుంది లేదు అదే చెప్పక్కడ మీకు తెలుస్తున్నది. మీకు లోపల అలవాటు అసలు సంతోష భగవంతుని హృదయంలో ఉన్నాడు, అలవాట్ల యొక్క వేదం వల్ల తెలియబడుతుండేది మీకు, లేకపోవటం వల్ల కాదు. మీకు పాయసం రుచి తెలియట్లేదంటే జ్వరం వల్ల, ఆ జ్వరాన్ని తొలగించుకో అప్పుడు పాయసంలో రుచి ఉండలేదు మీకు తెలుస్తుంది. అలవాట్ల వేదం వల్ల, తలంపుల యొక్క వేదం వల్ల, మాటల యొక్క వేదం వల్ల, మాటలు కూడా సాత్వికంగా ఉండాలి, సౌమ్యంగా ఉండాలి. మనం అదే మాట మాట్లాడుతుంటే అవి సౌమ్యంగా ఉండాలి. మనం రచన చేస్తున్నాం అనుకోండి, ఏదో ఒక మాట మాట్లాడుతున్నాం అనుకోండి, అందరూ సందేశం ఉండాలి. వినే వాళ్ళ పట్ల, చదివే వాళ్ళ పట్ల ప్రేమ ఉండాలి, ఆప్యాయత ఉండాలి. లేకపోతే అటువంటి ప్రసంగాలు అనవసరం, అటువంటి రచనలు అనవసరం. మన దగ్గర జ్ఞానం ఉంటే ఇతరులకు ఇవ్వగలం, మన దగ్గర శాంతి ఉంటే ఇతరులకు ఇవ్వగలం, మనం లేని మన దగ్గర లేని ఇతరులకు ఇవ్వలేము. అంటే నీ ఆలోచనలే, నీ అలవాట్లే నీకు ఆటంకులు, నీ అలవాట్లే నీ ఆటంకాలు, నీ తలంపులు నీ ఆటంకాలు, నీ ఆలోచనలు నీ అడ్డంకులు. వాటిని ఎంతవరకు తొలగించుకుంటే అంటే అంతవరకు నీకు పురోగమనం అవుతూ ఉంటుంది. అంతవరకు నీకు పురోగమనం తెలుస్తూ ఉంటుంది. వాటిని తొలగించుకుని నీ తొలగించకపోయిన నువ్వు బ్రహ్మను అయితే దాని కాలేజీ నీకు అనుభవం లేదు కాబట్టి దుఃఖం వెంటాడుతూ ఉంటుంది. బ్రహ్మమును తెలుసుకున్న వాళ్ళనే బ్రహ్మము, నీ తెలియని వాళ్ళు కూడా బ్రహ్మమే. కానీ ఏంటంటే అది తెలుసుకుంటే సుఖం తెలియకపోతే దుఃఖం, తెలుసుకుంటే యాతనే రహితులు అవుతాడు, తెలియకపోతే యాతను వాళ్ళు తోడుతూ ఉంటాం. అసలు మనస్సే యాతన శరీరం, ఎక్కడ మనస్సు ఉంటే అక్కడ యాతనగా ఉంటాయి. సాధ్యమైనంత వరకు మన మనస్సును పొడిగించుకోకూడదు. మన మాట ద్వారా కానీ, మన చేత ద్వారా కానీ జరిగిపోయిన సంఘటన అస్తమానం తలపెట్టుకోవడం వల్ల కూడా మనసు పొడిగింపబడుతూ ఉంటుంది. మనం జరిగిపోయిన సంఘటనలన్నీ, జీవితంలో జరిగిపోయిన సంఘటనలన్నీ మళ్ళీ మనం నిమరేసుకుంటా ఉంటాం అనుకోండి, అస్తమానం జ్ఞాపకం పెట్టుకుంటా ఉంటుంది, అది కూడా మాయ. దానివల్ల కూడా అహంభావం పొడిగించబడుతూ ఉంటుంది, మనస్సు పొడిగించబడుతూ ఉంటుంది, దేహభావన దేహాత్మ భావన బలపడుతూ ఉంటుంది. దేహమే నిజం, దేహమే ఆత్మ, దేహమే చైతన్యం, దేహమే సర్వస్వం అనే కవలకు బలపడుతూ ఉంటుంది. అది ఎన్ని తరంలు ఉంటుందని భయపడకు, ఎన్ని సందేహాలు వస్తే రాని భయపడకు, ఎన్ని కష్టాలు వస్తే రాని భయపడకు. ఈ కష్టం ఎవరికి వచ్చిందని ప్రశ్న వేసుకో. ఎవరికి వస్తుంది కష్టం? ఎవరికి వస్తుంది? ఈ యాటిట్యూడ్ మార్చుకుంటే కష్టం లేదు. ఆ ఏర్పాటు కాపడానికి తొందరతనంగా పెట్టకూడదు, ఆ తెలివితేటలే పెట్టాలి. అది కదమ్మా నీకు ఇష్టాలు లేరు, మాకు ఇష్టాలు లేరు. ఏ మీరు వయసులో ఉన్నారు, మాంసం చేపలు తింటూ ఉంటారు, బాగుంది. మేము వయసులు ముసలు అయిపోయిన రోజు ఇంక చేపలు తిందాం, ఇల్లు కూడ ఉండడం కష్టం కదా. మా మీద నీటి ప్రేమ ఉంది, వేపే అలా అనాలి. జీవితంలో నచ్చించబోతే రోజు వెళ్ళడం. మా మీద నీటి ప్రేమ ఉంది, మీ మీద మాకు ప్రేమ ఉంది. కానీ ఎవరు అభిరుచి రారు అని ఆ స్టేమిందే ఏర్పాటు కాపడం పెట్టి ఎవరు కాపడం పెట్టేస్తే మీ ఇంటికి మేము రావచ్చు, మా ఇంటికి మీరు రావచ్చు. మీరు హ్యాపీగా ఉండాలి, మేము హ్యాపీగా ఉండాలి. అలాగా సూత్రం గ్రహించి ఏర్పాటు కాపడం పెట్టేస్తే ఆ యాటిట్యూడ్ మార్చుకుంటే కష్టం కష్టంగా కలుపుతుంది, కష్టం కూడా దుఃఖం కూడా సుఖంగా మారిపోదు. అంటే నెగిటివ్గా చెప్పేవాడు పాజిటివ్గా చెప్పాలి. మన విషయాన్ని ఎప్పుడు కూడా ఎవరి మనిషికి చెప్పేటప్పుడు నెగిటివ్గా ఎప్పుడు చెప్పకూడదు, పాజిటివ్గా చెప్పాలి. పాజిటివ్గా చెప్పడం వల్ల ఏమవుతుందంటే మన చైతన్య స్థాయి పెరుగుతుందా, సమస్యకు పరిష్కారం. తాడు తగదు, తాడు చక్కగా దూరంగా ఉండొచ్చు. ఈ పాజిటివ్ యాటిట్యూడ్ వస్తాయి, మన యాటిట్యూడ్ మార్చుకుంటే దుఃఖం లేదు. అసలు కొంతమందికి నెగిటివ్ థింకింగ్ ఉంటుంది, వాళ్ళు ఎక్కువ వాళ్ళని వాళ్ళే బాధ పెట్టుకుంటూ ఉంటారు ఎక్కువ. ఆ పాజిటివ్ థింకింగ్ అలవాటు చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకు సత్వగుణం పెరుగుతుంది. ఈ నేను ఎవరు నేను ఎవరు అనే ప్రశ్నలో ఏదైతే మనం నేను ఎవరిని ప్రశ్న వేసుకుంటున్నామో ఆ నేను తొలగించుకోవడానికి నేను ఎవరిన ప్రశ్న. ఈ రూపం నాది, ఈ రంగు నాది, ఈ శరీరం నాది, ఆ ఒక తలం తీర్చిపెట్టి మీకు సరిపోతుంది. ఆ పిడక ఈ రూపం నాది, ఈ రంగు నాది, నేను ఎర్రగా ఉన్నాను, ఆ కామం విడిచిపెట్టేసే మట్టిపోతుంది. నేను నల్లగా ఉన్నాను, నేను ఎర్రగా ఉన్నాను, నేను తెల్లగా ఉన్నాను, లేకపోతే పలానా రూపం నాది, ఈ రూపం ఉంది, ఈ పేరు నాది అనుకుని అవి విడిచిపెట్టేసింది అనుకోండి. పిడకగా ఉన్నప్పుడే విడిచిపెట్టేసింది, అప్పుడు మట్టిగానే ఉంటుంది, ఇంకా పిడకగా ఉండదు. ఆ పిడకను ఇలా పగలగొట్టే ఎక్కర్లేదు, పిడకను బలం ఉంటాయి, ముక్కలు చేసే ఎక్కర్లేదు పిడకను. అవి పిడకగానే ఉన్నప్పుడే పెడుతుకున్న రంగు చూడు, కానీ పెడుతుకున్న రూపం చూడు, కానీ తలాత్మకంతో మానేస్తుంది అనుకోండి, అప్పుడు ఎలా ఉంటుందండి? మట్టిగానే ఉంటుందండి. మనం కూడా శరీరం చనిపోక్కర్లేదు, శరీరం ఉండగానే బ్రహ్మగా ఉండు. శరీరం చనిపోయే వరకు మనకి బ్రహ్మ భావన, శరీరం ఉండగానే రూపం ఉండగానే ఓ రూపంతో పేరుతోటి రంగుతోటి యాక్షన్ తోటి తలాత్మ్యం పొందడం మానేస్తాం అనుకోండి, ఇప్పుడు మనం బ్రహ్మ వైపు వస్తుంది, శరీరం చనిపోయే వరకు ఆగక్కర్లేదు. అసలు మనం అంతా మనం ఇప్పుడు భగవంతుల్లోనే ఉన్నాం. సేవించేది భగవంతుడు, ఆడించేది భగవంతుడు. గర్భవంతుల్లో ఓసారి మనకు జ్ఞానం కలగజేయటం కోసం సంగతిని కల్పించేది భగవంతుడు. ఎవరి వ్యక్తిలో ఉన్నది భగవంతుడు. మనం ఎక్కడున్నాం? ప్రపంచం భగవంతుల్లో ఉంది. మనం ఎక్కడున్నాం? భగవంతుల్లో ఉన్నాం. ఆ భావన మనకు భయపడితే ఇప్పుడే బ్రహ్మం అయిపోతుంది. పూర్వం ఉన్నవాడు భగవంతుడు, నువ్వు జన్మించేవాడు భగవంతుడు, రాబోయే కాలంలో ఉన్నవాడు ఇంకా భగవంతుడు. మనం లేము, ఉన్నది ఆయన, కానీ మనం ఉన్నాం, ఆయన లేడు అనుకుంటున్నాం. ఆయన ఉన్నాడు, మనం లేము. భగవంతుడు ఉన్నాడు, లోకం ఉండు, పునర్జన్మలు ఉన్నాయి. నేను ఉన్నాను అంటే మూలతరంకు, నేనున్నాను ఇవన్నీ సాధనలో బాగా కొంతమంది వైఫల్యా చెప్తారు. ఇవన్నీ కూడా సాధనలో, ఓ సాధనలో పరిణామంలో ఇవన్నీ భాగాలు. కానీ జ్ఞాని విష్ణు దేవులు, ఇప్పుడు భగవంతుడు ఉన్నాడు, నేను ఉన్నాను, లోకం ఉంది, మనం వెళ్ళి భగవంతుని అర్చించటం, ఇవన్నీ పరిపాటులు కాదు భగవంతుడికి. ఇవన్నీ సాధనలో భాగాలు, ఇవన్నీ కూడా సాధనలో భాగాలు. మీ గుడికెళ్ళటం, అట్లా పూజ చేసుకోవటం, రావటం, ఇవన్నీ సాధనలో భాగాలు. ఇవన్నీ మీ సాధనలో భాగాలు. జ్ఞాని విష్ణు లోకము లేదు, లోకము లేదు, కర్మ లేదు, ఏమీ లేదు, బాణం లేదు, గమ్యం లేదు. రూపం ఎక్కడ కల్పించబడింది? మట్టిలో కలిపబడింది. రంగు ఎక్కడ కలిపబడింది? ఒకటి పెద్దడు కలిగి అంటే ఎర్రగా ఉన్నాం అనుకుంటే ఎరుపు రంగుతో తాదాత్యం పొందు. ఆ ఎరుపు ఎక్కడ కలిపబడింది? మట్టిలోని కలుపు. అన్ని జగత్తు, జీవుడు, ఈశ్వరుడు అన్ని ఎక్కడ కల్పించబడ్డాయి? బ్రహ్మములలో కల్పించబడ్డాయి. అని జ్ఞాని విష్ణు బ్రహ్మం ఒకటే. మీరు అందుకుంటున్నారా? ఆ తిరత పోవక్కర్లేదు. తిరచగా ఉండగానే దానికి రూపంతో రంగుతో తాదాత్యం పోయింది అనుకుని ఎలా ఉంటుంది? మట్టిగా ఉంటుంది. మనం కూడా ఏంటి, జీవించి ఉండగానే రూపంతో నామంతో యాక్షన్ తోటి ఒక క్రీతో తాదాత్యం కలిగిపోతే ఇప్పుడు కూడా మన బ్రహ్మముగానే ఉంటాం. ఆనందమే ఆనందం, శాంతి శాంతి, సుఖమే సుఖం. ఎటు చూసినా సుఖమే, ఎటు చూసినా ఆనందమే. ఇన్ని రూపాలు ఎవరు జన్మించాడు? భగవంతుడి. ఇన్ని తిరతలని ఎక్కడి నుంచి వస్తాయి? మట్టిలోంచి. ఆ పిడత ఒక్క పెడితే కానీ మిగతా పిడతలు కూడా మట్టిలో చేస్తున్నాం. ఎవరికి పుట్టినవాడు భగవంతుడు? ఇప్పుడు పుట్టేవాడు రాబోయే భవిష్యత్తులో కూడా పుట్టేవాడు భగవం. ఉన్నవాడు ఒక్కడే, పుట్టేవాడే ఆయన, ఉన్నవాడే ఆయన. ఆ బ్రహ్మ భావంలో అది మన మనసు బాధ్యమటానికి వెళ్ళదు. ఎవరిని ఇష్టపడతాం, ఎవరిని ఇష్టపడతాం? ఆ వివేక బలం, ఆ జ్ఞాన బలంలోనే మనకు వస్తువు వ్యక్తమవుతుంది. అది అది ఉద్యోగమే చెప్తాడు. అది ఒకటి మాత్రమే ధ్యానింపబడింది. అది తప్పించి ఏది ధ్యానించే మీకు ఏమొస్తుంది? మిగిలేదు దుఃఖం, మిగిలేదు అశాంతి, మిగిలేదు రోగం. ఇది బాగా అర్థం చేసుకోవాలి. దీని అయితే ఏ వస్తువునైతే ధ్యానింపదగనదో ఆ వస్తువుని ధ్యానిస్తే పరిణామంలో దుఃఖం. అది ఉద్యోగమే చెప్తావు. అది ఒకటి మాత్రమే మీ హృదయంలో ఉన్న బ్రహ్మము ఒకటి మాత్రమే ధ్యానింపదగనదు. అంటే అది తప్పించి ఏది ధ్యానం చేసి మీకు మిగిలేదు దుఃఖం, మిగిలేదు అశాంతి. స్మరించదగినది బ్రహ్మం అయితే అది ఏంటంటే అది తప్పింది నువ్వు ఏమి స్మరించడం తోడు మిగిలిన జీవితంలో దుఃఖం అని చెప్పకుండా చెప్తున్నాడు. స్మరించదగినది అది ఏంటంటే దాని దాన్ని తప్పింది ఏమి స్మరించడం మీకు పరిణామంలో దుఃఖం మిగిలిపోతుంది. ఆలోచించదగినది అది ఆలోచించదగినది అది ఒకటే. దాని తప్పింది ఏది ఆలోచించిన పరిణామంలో మీకు దుఃఖం. తెలుసుకోదగినది అది ఒకటే. తెలుసుకోదగినది అది ఒకటే. దాని తప్పింది ఏమి తెలుసుకున్నాయి? అది పొట్టకు ఉపయోగపడతాయి, కానీ జ్ఞానానికి ఉపయోగపడం. మనకు సాగుతుంది కదా కోటి విద్యలు కూతు కొడకాను. చదువు వలన ప్రహ్లాదుని చెప్తాడు కదా, చదువు వలన నువ్వు చావు లేని చదువు వలన. అంటే నువ్వు జీవించుండగా, నువ్వు జీవించుండగా మరణ రహిత స్థితిని పొందాలి. శరీరానికి ఉండగానే శరీరానికి చావు రాకముందే చావు లేని స్థితిని నువ్వు పొందగాలి. ఆ విధంగా నేర్చుకో, అదే ఆత్మ నుంచి. ఆ విద్య అనుభవంలోకి వచ్చే వరకు ఆత్మజ్ఞానం, ఆత్మ విద్య, ఆత్మశాంతి, ఆత్మ యొక్క వైభవం నీకు అనుభవంలోకి వచ్చే వరకు ఒక దుఃఖం కాదు అన్ని దుఃఖాలు నేను వెంటాడుతూనే ఉంటాయి. సర్వ దుఃఖ రహితులు పోవాలంటే ఆత్మజ్ఞాన సముపార్జన ఒకటే మార్గం, అంతకంటే వేరే మార్గంలో. అంటే మీరు ఏదైతే ఏ వస్తువుని అయితే మీరు పొందుదామనుకుంటున్నారో, ఏ ధనాన్ని అయితే మీరు పొందుదామనుకుంటున్నారో, మీరు చేసి ప్రయాణం కూడా అంత మీకు హితవుగా ఉండాలి, స్వీట్గా ఉండాలి. ఆ స్వీట్నెస్ తప్పిందే గోల్ మిస్ అయిపోతారు. మీరు పరీక్ష పాస్ అయిన రోజు ఎంత సంతోషంగా ఉంటారో, పరీక్ష కోసం చదివే రోజును కూడా అంతే సంతోషంగా ఉంటారు. అంటే మీ గోల్ మీద గమ్యం మీద ఎంత ప్రీతి ఉందో ఆ గమ్యాన్ని పొందే మార్గంలో కూడా అంతే ప్రీతి ఉండాలి. ఆ ప్రీతి తప్పింది అనుకోండి, ఆ గమ్యం పొందలేరు, మిస్ అయిపోతారు గమ్యం. అంటే దానివల్ల టైర్ అవ్వమ్మాని ఇదేమర్థం, మన గమ్యం మీద ఎంత ఇష్టం ఉందో, గమ్యం మీద ఎంత ప్రీతి ఉందో, దాన్ని పొందే చేసే ప్రయత్నంలో కూడా అంత ఇష్టంగా అంత ప్రీతిగా ఉంటాయి అనుకోండి, మన శరీరం టైర్ అవ్వదు. శరీరానికి ఆరోగ్యం కాపాడుకోవాలి, మనసుకి శాంతిని కాపాడుకోవాలి. ఆ గమ్యం చేరుకోవాలంటే శరీరాన్ని కంఫర్ట్లో ఉంచాలి, మైండ్ కంట్రోల్లో ఉంచాలి, శరీరాన్ని ఆరోగ్యం కాపాడుకోవాలి, మనసులో శాంతిని కాపాడుకోవాలి. ఈ రెండు నిజం కాదు, శరీరము నిజం కాదు, మనసు నిజం కాదు. అంటే వీటిని పొందటం కోసం, లోపల బ్రహ్మమును పొందటం కోసం కంఫర్ట్లో ఉండాలి. ఏమి బాడీ కంఫర్ట్లో ఉండాలి, మైండ్ కంట్రోల్లో ఉండాలి. ఇవి ఉండటం వల్ల మనకు ఆత్మానుభవం పొందటానికి ఈ రెండు పనిముట్లు కింద బాగా ఉపయోగపడతాయి. మన శరీరానికి ఎప్పుడూ రోగం లేదనుకున్న శరీరమే గుర్తుండదు మనకు. పూర్ణమైన ఆరోగ్యం అంటే ఎవరంటే శరీరం ఎవరికైతే జ్ఞాపకం రావట్లేదు అది పూర్ణమైన ఆరోగ్యం అంటే.
అరుణాచల శివం అరుణాచల శివం అరుణాచలం
ధ్యాన బలం పెంచుకోవడంలో కూడా వాసనలు సన్నబడతాయి. ఆ వాసనలో ఆ తెర తిరిగిపోతుంది. ధ్యానభరం పెంచుకునే కొద్దీ ఆ ధ్యానం చేసే మనస్సు పలచబడి తిరిగిపోతుంది, అంటే చిరిగిపోతుంది. మీరు మనసుతో ధ్యానం చేస్తూ ఉంటారు, ఆ మనసుతో ధ్యానం చేయగా చేయగా మనస్సే చేస్తున్నాయి, ధ్యానం చేయగా చేయగా మనస్సు పలచబడి చిరిగిపోతుంది. మనకు బ్రహ్మానుభవం పొందటానికి, బ్రాహ్మస్థితి పొందటానికి అధ్యక్షుడు కూడా అది. ఆ ఈశ్వరుని అనుగ్రహం, ఈశ్వరుని దయ, ఈశ్వరుని ప్రేమ ఎప్పుడు ప్రవహిస్తుందో మన ముహూర్తం చెప్పలేదు కానీ అది ప్రవహించటం ప్రారంభించిందనుకోండి, మన అహంభావన పెద్ద రాయి ప్రవాహంలో కొట్టుకుపోవచ్చు. ఎప్పుడు వచ్చేస్తుంది ఆ ప్రవాహం? మీరు ఏది ఎంత బలంగా చాలా బలంగా ఉంటున్నాయి, ఏది నేను తీసుకెళ్ళి గోదావరి వరదలో పడండి, ఏది ఎలా జంచడం వరద అనుకుంటుందో జంటే చూసిపోతుంది సముద్రంలో. అలాగే ఆ ఈశ్వర దయ ప్రవహించాలి, కానీ ఆ ప్రవహించడం ప్రారంభమైన యాంభావన ఉందే ఏది యాంభావన పెద్ద ఏనుగు ఆ ఈశ్వరుని దయ అనే ప్రవాహంలో కొట్టుకుపోతుంది. మన చేతులు గంటలేమంటే దానికి కాంచేపు ముక్కు మూసుకుని, కాంతిసేపు కళ్ళు మూసుకుని, కాంతిసేపు గుడి చుట్టూ తిరిగి ఏ ప్రయత్నాలు చేస్తా ఉంటే ఆ ప్రవాహంలో ఈ చచ్చిపోయిన వెళ్ళిపోవాలి, కానీ మన చేతులు గంటలే ఉంటారు. బతుకుని ఎరిగిపోతుంది, చచ్చిపోయిన వెళ్ళిపోతుంది ఆ ప్రవాహంలో. బతుకుని ఎనుకు కూడా ప్రయత్నం చేసిన ప్రవాహంలో కొట్టుకుపోతుంది. ఈశ్వరుని దయ వస్తుంది అనుకో, అప్పుడు కూడా అహంభావం ఉండటానికి చాలా ప్రయత్నం చేస్తుంది. ఇంకా చాలా జన్మించాలి ఉంటాను, అంటే ముందు కంటే కాలు చేతులు కొట్టుకుంటుంది అహంభావం ఉండటం. ఆ దయ్యమే ప్రవాహంలో దీనికి అది కాళీ చేతులు కొట్టుకుని ఆ ప్రవాహంలో కొట్టుకుపోతుంది. మనం ఏ కాంతేపు జపం చేసి కాంతేపు ధ్యానం చేసి దాని గుంటుగా చూస్తాం, గంటుతున్నట్టు ప్రయత్నం చేస్తున్నట్టు ప్రయత్నం కనిపిస్తుంది, కానీ ఆ రాయి కదలదు. అంటే మన ప్రయత్నం ఏమవుతుందంటే, మన ప్రయత్నం అహంకారమే రాయిని కదపలేదు, మన ప్రయత్నం దైవికంగా మారిపోతుంది. మన ప్రయత్నం ఈశ్వరుని దైవికంగా మారిపోయి ఈ బండను కొట్టిపోతుంది, కొట్టింది బయట గుర్తించుకుపోతుంది. అది మనం తెలియచేట్ల వల్ల కేవలం చేస్తూ ఉంటాయి, సాధ్యం కాదు. మనకి తెలియచేది గోడ పక్కన ఉందో తెలియదు, మన తెలియచేట్లు ఏంటి, రేపు ఏం జరుగుతుందో తెలియదు, ఇంకో గంటలో ఏం జరుగుతుందో తెలియదు, మన తెలియచేట్లు ఏంటి. తెలియచేట్లు మంచివే, దాంతో కాలాక్ష్యం పొందకూడదు. వివేకం మంచివే, దాంతో కాలాక్ష్యం పొందకూడదు. ఎప్పుడైనా అవసరమైనప్పుడు వివేకాన్ని ఉపయోగించుకోవాలి, వదిలేదు. మన అన్నం తినే కంచం కాదు, అన్నం కంచం అన్నం తింటాం, కానీ కూడ తీసుకెళ్ళి అవసరమైనప్పుడు తీసుకుంటే అన్నాడు కంచం చుట్టేస్తాం. మనం తెలుగు కూడా అవసరమైనప్పుడు ఉపయోగించుకోవాలి. అందుకని నేను తెలియని వాడు, నేను తెలియ తెలివితో కావాల్సింది పొందడం ప్రారంభిస్తే గోల్ మిస్
అయిపోతుంది. అరుణా அருணாச்சல சிவம் அருணாச்சல சிவம் அருணாச்சல சிவம் அருணாச்சல
பேரு தலப்பதனை பட்டி லாகித்தது பேரு தலப்பதனை பட்டி லாகித்தது நீ மகிம கணதிரி அவர் அருணாச்சலம் அது ஆகர்ஷம் அருணாச்சலம் வச்சிருப்பது பகவான் செப்பரு அருணாச்சலம் வச்சது ஒரு மகா பிரவாகமோ மகா வேகமோ கட்டி பெருக்கு தீர்த்த கொட்டுக்கு போகுதோ நேரம் மதுரை நினைச்சு அருணாச்சலம் அலா வச்சானு செப்பாரு அது ஆகர்ஷம் அது அட்ராக்ஷன் அது ஈஸ்வரன் பட்ல ஒரு மாமூலுగా నేను ప్రయత్నం చేసి రాలేదు ఒక మహాప్రవాహంలో గడ్డిపరగ ఏమి కాదు గడ్డిపరగ అంటే తేలిగ్గా కొట్టుకుపోతుంది మధురై నుంచి అరుణాచలం వచ్చాను అతి ఆకర్షణ అరుణాచలం ఆకర్షణ ఈశ్వరుని ఆగ్రహం కూడా ఈశ్వరుని దయ్య ఈశ్వరుని ఆగ్రహం కూడా ఈశ్వరుని దయ్యాన్ని గుర్తించిన వాళ్ళు ధన్యులు ఈశ్వరుడు ఎప్పుడైనా మీకు కష్టాలు పంపిస్తాడనుకోండి ఆ కష్టాలు పంపాలని పంపడం మీరు పాఠాలు నేర్చుకుంటాను మీరు కష్టాలు పంపకుండా పాఠాలు నేర్చేసుకుంటున్నారు అనుకున్నా రాజుగా కూడా చేయడానికి సాధ్యం అది సర్వసాధారణంగా కష్టాలు పంపి మీకు పాఠాలు నేర్పుతాడు ఎవడు ఈశ్వరుడు ఆ కష్టాలు పంపక్కర్ లేకుండా తెలుగు చేసి నేర్చుకున్న వాడు ఉన్నారు ఎవడు రాజాకి వాడు సుయ్య మీరు వాళ్ళు నిప్పు ముట్టుకున్నారు నిప్పు ముట్టుకుంటే వాళ్ళకి కాలింది మనం నిప్పు ముట్టుకోకుండా ముందే జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది వాడు రాజాకి మనం ముద్దులు శుద్ధులం అంటే మనం కూడా నువ్వు ముప్పు ముట్టుకుంటేనే కానీ మనకు కాకుండా సంగతి మనకు తెలియదు మనం శుద్ధులం ముద్దులం అంటే రాజు పేరు గొప్పదనంటే ఎవరికి వాడు అనుభవాలు వాడు సొంతం చేసేసుకుంటాడు మనకి అది చేత కదా మనం కూడా ఏదో ముప్పు ముట్టుకుని కాల్చుకుని మళ్ళీ అక్కడ అంటే ఆంటీమీట్లు రాసుకుంటేనే కానీ అది మనకు తెలియదు అని భగవంతుడు ఏం చేస్తాడంటే ఈశ్వరుడు నీకు ఎప్పుడైనా కష్టాలు పంపించడం కోసం పాఠాలు నేర్చుకోవడానికి ఆ కష్టాలు పంపక్కర్లేకుండా మీకు పాఠాలు నేర్చుకుంటే కష్టాలే పంపడు వాడే రాజేది అంటే రాజాజీకి మనకి తేడా ఏంటంటే వాడు తెలుగు చేత వాడు పాఠం చెప్పించుకుంటాడు రాజాజీకి తెలుగు ఉందని ఆ తెలుగు వాడికి పాఠం చెప్తా ఉంటాం కానీ మన తెలుగు మనకి ఇంకా పాఠం చెప్పే ఆ స్థాయికి మనం ఎదగలేదు వాడు తెలుగు వాడికి పాఠం చెప్తా ఉంటుంది వాడి వివేకం వాడికి పాఠం చెప్తాడు వాడు రాజాజీ అరుణాచల శివం అరుణాచల శివం అరుణాచల శివ అరుణాచల అరుణాచల శివం అరుణాచల శివం అరుణాచల శివ అరుణాచల అరుణాచల శివం అరుణాచల శివం అరుణాచల శివ అరుణాచల అరుణాచల శివం అరుణాచల శివం అరుణాచల శివ అరుణాచల